శ్రీరమణాయ అరుణాచలమనుచు అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచలం. ఈ అరుణాచల క్షేత్రం ఇంటికి వచ్చి ప్రియమైన ఆత్మ బంధువులారా ఈ అరుణాచల క్షేత్రం ఎందుకు వచ్చింది అక్షర మణ మాలలో రమణస్వామి మొదట్లోనే చెబుతున్నారు. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచలం. ఎవరైతే అరుణాచల శివ అని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహంకారం తీసివేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఇది రికమెండేషన్ కాదు, ఇది సిఫార్సు కాదు. అంటే మన నిప్పు మీద చెయ్యేస్తే ఓ నిప్ప నీ మీద నేను చెయ్యేస్తున్నా నన్ను కాల్చని అడగక్కర్లేదు, దాని స్వభావం. నిప్పుకి కాల్చటం స్వభావం, మనం నీటిలో పడితే మనం తడపటం దానికి స్వభావం. అదేవిధంగా అరుణాచలేశ్వరు సహజ స్వభావం. అరుణాచలాన్ని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వారి యొక్క అహంకారం నిర్మూలించబడుతుంది, వారి యొక్క అహంకారం తొలగించబడుతుంది. అహంకారం తొలగించబడటం అంత తేలికని మీరు అనుకోవద్దు. చంద్రశ్రంలో చెరువు లోతు మనం చూడాలంటే గెడ ఇస్తే అందుతుంది లోతు, కానీ మన హృదయంలోని అహంకారం ఎంత లోతుగా ఉందో గెడ ఇస్తే కనిపించదు, గడ మురుగుపోతుంది కానీ లోతు తెలియదు. అంటే ఏమిటి, అంత లోతుగా ప్రతి మానవుడి యొక్క హృదయంలో అహంకారం ఉంటుంది, లేనట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ అహంకారానికి లోకం కావాలి, ఈ అహంకారానికి విషయాలు కావాలి, ఈ అహంకారానికి అన్నిటితో పాటు దేవుడు కూడా కావాలి. అహంకారం లేని వాడికి లోకంతో పని లేదు, దేవుడితో పని లేదు. అందుకే భగవాన్ చెప్తారు, అహంకారం ఉన్నవాడికి అంతా ఉంది, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, లోకం ఉంది, జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది, సుజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి అహంకారం ఉన్నవాడికి. అహంకారం లేని వాడికి ఏది లేదు. అందుచేత ఈ అహంకారం యొక్క లోతు తెలుసుకోవటం చాలా కష్టం. అది ఎలా ఉంటుందో మనకు తెలిస్తేనే కానీ, ఆ కర్తృత్వం అంటే ఏమిటో మనకు తెలిస్తేనే కానీ కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టదన్నారు. దేహమాత్రుడే నేననుకోవటమే అహంకారం యొక్క లక్షణం. అహంకారం అంటే కోపం అని కాదు అక్కడ అర్థం. అహంకారం అంటే మనం వరల్డ్ సెన్స్ లలో ఉపయోగిస్తాం. దేహానికి పరిమితమైన బుద్ధినే అహంకారం అని అంటారు. ఈ అహంకారమే సర్వ దుఃఖాలకి కారణం. మానవుడికి దుఃఖం వస్తుందంటే అహంకారం కారణం. ఏ మనిషికైనా సరే అశాంతి వస్తుందంటే అహంకారం కారణం. భాషకు సంబంధించిన పేచీలు, ఈ ప్రాంతీయతకు సంబంధించినటువంటి పేచీలు, ఈ కులానికి సంబంధించినటువంటి పేచీలు, మతానికి సంబంధించిన పేచీలు, మొత్తం అన్ని పేచీలకి కూడా కారణం అహంకారం, అజ్ఞానం. అది ఏమో డిసీజ్, ఆ డిసీజే మా అన్ని డిసీజులకి కారణం. ఈ అహంకారం యొక్క క్రియేషన్ ఈ బాడీ వచ్చిన తర్వాత మనకు రోగాలు వస్తాయి. అంటే ప్రపంచంలో అన్ని రోగాలకు కూడా మనస్సు కారణం. మనస్సే శరీరాన్ని క్రియేట్ చేసింది. అంటే మనస్సులోంచి రోగాలు కూడా వస్తాయి. అన్నిటికి మూలం మనస్సు అన్నా, చిజ్జడ గ్రంథన్నా, జీవుడన్నా, అహంకారం అన్నా, ఒకటే. ఎన్ని ఊరికే పేర్లు తేడా. ఏ గురువు చెప్పినా, ఏ మతంలో చెప్పినా, నువ్వు అహంకారం తొలగించుకో, స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది, నిర్వాణ స్థితి నీ హృదయంలోనే ఉంది, మోక్షస్థితి నీ హృదయంలోనే ఉంది. అది ఎక్కడి నుంచో వస్తుందని అనుకుంటున్నావు, అది ఎక్కడి నుంచో రాదు, నీ హృదయంలో ప్రత్యక్షంగా ఉంది. నువ్వు అహంకారాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎలిమినేట్ చేశావో, దాన్ని రిమూవ్ చేశావో, దాన్ని రూట్అవుట్ చేశావో, అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. సూర్యుని కంటే మేఘం గొప్పదేం కాదు, కానీ మనకు సూర్యుని కనపడకుండా చేయగలదు మేఘం. అదేవిధంగా ఆత్మ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువుని అహంకారం కన్నేస్తాను. ఈ అహంకారమే మన దుఃఖానికి కారణం, మన అశాంతికి కారణం, మన బాధలకు కారణం. నాకు దుఃఖంగా ఉందండి, నాకు వేదనగా ఉంది అని ఎవరైనా చెబితే, నీ శరీరం దుఃఖపడుతుందా లేదా నీ శరీరం వేదన పడుతుందా, అంటే నీ మనస్సే నీలో ఉన్న అహంకారమే దుఃఖపడతాను. అంటే దుఃఖానికి కారణం ఏమిటి, అహంకారం. ఎంతకాలం అయితే అహంకారం ఉంటుందో అంతకాలం దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, అలసట ఉంటుంది. అహంకారంతో పాటు అనేక సమస్యలు దానికి కూడా ఉంటాయి. దీన్ని అజ్ఞానం అని కూడా అంటారు. అహంకారాన్ని అణచటానికే తొలగించటానికే వచ్చిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. అరుణాచలం అంటే ఎర్రటి కొండని. మనకి పంచభూతాలు ఉన్నాయి, ఈ పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో ఈ పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అరుణాచలం అగ్ని లింగం, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం, భూమికి సంబంధించిన ఎత్తకు సంబంధించిన లింగం కాంచి, అదే మన తెలుగుదేశంలో ఉన్న లింగం కాళహస్తి, అది వాయులింగం. ఇలాగ పంచభూతాలకి పంచలింగాలు మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో పంచభూతాలకి పంచలింగాలు గుర్తుగా ఉన్నాయి. ఆ అరుణాచలం క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే ఆ ఊరి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం. ఎవరిని ఎప్పుడు ఏమి అడగని రమణ స్వామి ఒకటి అడుగుతా ఉండేవారు, మీరు గిరికి ప్రదక్షిణం చేసి వచ్చారని. ఏమండి ఈ దేవుడు అంటున్నారు, ఇదంతా చూస్తే రాళ్ల గుట్ట కింద ఉంది, ఈ గిరిని దేవుడు అనొచ్చమా, ఈ రాయిని దేవుడు అనొచ్చమా అని భగవాన్ ఒకసారి అడిగారు. ఈ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఆ విధంగా ఇక కొండ నేననుకుంటున్నాడు దేవుడు. సోదర మహాశైలరా, దేహం నువ్వా, నువ్వు కాదు కానీ నువ్వు అనుకుంటున్నావు. అదే విధంగా నువ్వు దేహానికి ఏ విధంగా అయితే పరిమితం అవుతున్నావు, ఆ కొండే నేను, ఆ కొండే నిన్ను అనుకుంటున్నాడు. ఇంకొక అక్కడ నువ్వు దేహానికి పరిమితం అయ్యా కాబట్టి ఆయన కొండకు పరిమితం అయిపోతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? నీకు దేహ బుద్ధి పోగొట్టడం కోసం ఆయన అవుతున్నాడు. సోదర మహాశైలరా, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అనుకుంటాం. ఏదో రూపంతో మనం ఆరాధించగలం, ఏదో రాముడు రూపం, కృష్ణుడు రూపం, శివుడు రూపం, ఇంకొక రూపం, మరొక రూపం, రూపంతో దేవుణ్ణి ఆరాధించగలం. కానీ అహంకారం ఉన్నంత కాలం రూపం లేని దేవుడిని ఎవరైనా ఊహించగలరా? నీ తలంపు దేవుణ్ణి పట్టుకోగలదా? నీ మాటలు దేవుణ్ణి పట్టుకోగలవా? దేవుడు అంతర్యామిగానే ఉన్నాడు, ఆయన మన కంట్రోల్ రాయిని. అయితే ఆయనకు ఒక రూపం లేదు, ఒక నామం లేదు. రూపం లేని వాడికి ఒక రూపం కల్పించారు, నామం లేని వాడికి ఒక నామం కల్పించారు. ఎందుకు చేత కల్పించారు? నువ్వు ఒక రూపానికి ఒక నామానికి పరిమితం అయ్యావు, అంటే దేవుడికి కూడా రూపాన్ని నామాన్ని కల్పించారు. దేవుడికి ఒక రూపం లేకపోతే, దేవుడికి ఒక నామం లేకపోతే నీ ఊహకను అందుతాడా? నువ్వు ఊహించగలవా? నీ సంకల్పానికి దొరుకుతాడా? నిరాకార స్థితిని నువ్వు అందుకోగలవా? ఎవరు అందుకుంటాడు నిరాకార స్థితిని? అహంకారం లేని వాడు మాత్రమే అందుకోగలడు. అందుచేత సోదర మహాశైలరా, నీలో ఎవరైనా ఎప్పుడైనా ఇది తిరుపతి సైడ్ కానీ అది మద్రాస్ సైడ్ కానీ ఎవరైనా వెళితే ఒకసారి గిరికి ప్రదక్షిణం చేసి రావలసినదిగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అక్షర మన మాలలోకి వస్తున్నాం. అక్షర మన మాల, ఇది వాడిపోయే దండ కాదు, ఇది వాడిపోయే దండ కాదు, అక్షరాలతో తయారు చేసినటువంటి దండ. ఈ రమణ మహర్షి అనే పెండు కుమార్తె అరుణాచలేశ్వరుడు అనే పెండు కుమారుడికి అక్షరాలతోటి తయారు చేసి ఈ దండను వేస్తుంది. ఈ దండ కలకాలం ఉంటుంది. ఈ దండ ఎవరి కోసం? మనం చదువుకుని అర్థం చేసుకుని మనం తరించడం కోసం ఈ దండ అక్షర మనమాలని తయారు చేశాడు. ఎవరు? రమణ స్వామి. చెప్పక చెప్పి నీవు మౌనత ఉండని ఊరక ఉందివే అరుణాచల, అరుణాచల చెప్పకుండా చెప్పి అవును మౌనంగా ఉండమని. మనకు మౌనంగా ఉండలేం. ఒక 5 నిమిషాలు మీరు మౌనంగా కూర్చుండంటే మనం మౌనంగా కూర్చోం. ఎంతసేపైనా మాట్లాడగలం కానీ మౌనంగా ఉండలేదు. మౌనంగా ఉండటానికి అలవాటు పడలేదు మనం. ఎందుకంటే మౌనం అనేది చాలా గొప్పది. మాటల కంటే మౌనమే విశేషం. మౌనంలోంచి శక్తి వస్తుంది. మాట కంటే శక్తి మౌనంలోనే ఎక్కువ శక్తి ఉంది. కానీ మౌనం యొక్క విలువ మనకు తెలియటం లేదు. ఇక్కడ రమణస్వామి ఏమి చెబుతున్నాడంటే చెప్పకుండానే చెప్పావు నువ్వు నన్ను మౌనంగా ఉండమని. అరుణాచలేశ్వరుడు, నువ్వు నాకు నోటితోటి చెప్పలేదు నువ్వు మౌనంగా ఉండమని, కానీ చెప్పకుండానే నువ్వు నాకు చెప్పావు. అయితే దీనికి మాటలతోటి పని లేదు, మాటలతోటి నిమిత్తం లేదు. చాలా మంది అనుకుంటారు మౌనం సందేశాన్ని ఇవ్వలేదేమో అని. మౌనం కూడా సందేశాన్ని ఇవ్వగలదు. మౌనానికి కూడా మెసేజ్ ఇచ్చే శక్తి ఉంది. ఒక ఉదాత్తమైనటువంటి, ఉజ్వలమైనటువంటి, అపూర్వమైనటువంటి మౌనంలోంచి శక్తి తరంగాలు వస్తాయి. ఇంగ్లీష్ లో కూడా సామెతుంది, మాటల వెండే మౌనం మటుకు బంగారంతో సమానం అని. మౌనం బంగారం, మాటల వెండి. అందుచేత మౌనం చాలా గొప్పది. చెప్పక చెప్పి నీవు మౌనత ఉండని, నువ్వు మౌనంగా ఉండమని చెప్పావు నాకు, నువ్వు మౌనంగా ఉండు ఓ రమణ అని చెప్పలేదట, నోడుతోటి చెప్పలేదు, మాటలతోటి పని లేదు, చెప్పకుండానే నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడు. ఓ హృదయం ఇంకో హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాటలతోటి పని లేదు. నీ హృదయాన్ని నేను, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడు మాటలతోటి పని లేదు. చాలా గ్రేట్ పీపుల్ ని, మహాత్ముల్ని, మహర్షుల్ని అందుకే మనం అర్థం చేసుకోలేం. వాళ్ళు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోలేం, వాళ్ళ హృదయాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ హృదయంలో మీ విషయాలత్వం మనకు లేదు అని చెప్పి సోక్రటిస్ని విషయం పెట్టి చంపారు, అదేవిధంగా రమణ మహర్షిని రాళ్ళు పెట్టి కొట్టారు, యేసుక్రీస్తుని సిలువ వేశారు, అలాగే అనేక మంది అవతార పురుషులు అనేక మంది బాధలకు గురి అయ్యారు ఈ లోకంలో. ఇంచేత వాళ్ళ యొక్క జ్ఞానం యొక్క వైభవం, వాళ్ళ యొక్క ప్రేమ యొక్క వైభవం చూసి అర్థం చేసుకోలేకపోయింది ఈ లోకం. అంటే ఈ లోకం మంచి వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తుందని మీరు ఎదురు చూడకండి. మీరు ఎవరైనా ఒక మంచి పని చేస్తే లోకం మిమ్మల్ని గౌరవిస్తుందని మీరు ఎదురు చూడకండి. ఇంకేదంటే లోకానికి కూడా మీ అంతస్తు ఉండాలి. మీ హృదయంలో ఏదైనా గొప్పతనం ఉంటే అది గ్రహించడానికి ఎదుటివాడి హృదయంలో ఆ గొప్పతనం ఉండాలి, ఔన్నత్యం ఉండాలి. ఎదుటివాడి హృదయంలో గ్రేట్నెస్ లేనప్పుడు, మీకు గ్రేట్నెస్ ఉన్నప్పటికీ ఆ గ్రేట్నెస్ యొక్క విలువ వాళ్ళకి తెలియదు, అది గుర్తించలేదు. ఈ ఔన్నత్యాన్ని ఆ ఎదుటివాడి మనిషి గుర్తించలేడు. అందుచేత జ్ఞాని యొక్క విలువ జ్ఞానికే తెలుస్తుంది, ఒక మహాత్ము యొక్క విలువ ఒక మహాత్ముడికే తెలుస్తుంది. ఇంకేదో ఒక జ్ఞాని ఎక్కడున్నాడు, ఇంకో జ్ఞాని కూడా అక్కడే ఉంటాడు. వాడు పొందినటువంటి వస్తువు అది. మనం అందరూ ఏదో పొందటం కోసం ప్రయత్నం చేస్తాం, మనం ఏదో సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం, మనం ఏదో లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తాం. ఏ లక్ష్యం కోసం అయితే మనం అందరం ప్రయత్నం చేస్తున్నామో ఆ లక్ష్యం కోసం ప్రయత్నం అక్కర్లేకుండానే ఈ రమణస్వామి పెండి కుమార్తె పొందింది. తీరా పొందిందాక తెలిసింది, ఏమని తెలిసింది, ఇదే మోక్షము అని. మోక్షం వచ్చింది నాకని రమణ మహర్షి అనే పెండు కుమార్తెకి తెలియదు. మోక్షం అనే శబ్దం కూడా వినకుండా, మోక్షం కోసం సాధన చేయకుండా మోక్షాన్ని పొందిన తర్వాత తెలిసింది. ఏమిటి, ఇదే సత్యం, ఇంతటి మించిన సత్యం లేదు, ఇదే మోక్షం, అన్ని మతాలు చెప్పే గమ్యం ఇదే అని మోక్షం గురించి తెలియకుండా మోక్షం పొందింది, శాంతి గురించి తెలియకుండా శాంతి పొందింది, సత్యం గురించి వినకుండా సత్యాన్ని అందుకుంది. ఏం వినలేదు, చూడలేదు, చూడకుండా వినకుండానే పొందింది. ఈ నిజాన్ని, ఈ పారమార్థిక సత్యాన్ని మనం కళ్ళతోటి చూడలేం, చేతులతోటి అందుకోలేం. చేతులతోటి ముట్టుకునేది కాదు, కళ్ళతోటి చూసేది కాదు, మనం కేవలం ఏదో ప్రయత్నం చేసి తెచ్చుకునేది కాదు. ప్రయత్నం చేసి తెచ్చుకుని వస్తువు అయితే ఎప్పుడు ఊడిపోతుంది, పాతబడిపోతుంది. ఇదని ఇది కొత్త వస్తువు అనుకున్నప్పుడు, ఇది కొత్తగా వచ్చింది అనుకున్నప్పుడు, అది వేళ కొత్తగా రేపుడికి అది పాతబడిపోతుంది. ఇవాళ న్యూస్ పేపర్, రేపు వేస్ట్ పేపర్. అదేవిధంగా అది కొత్తగా సాధించేది కాదు, నీ హృదయంలో ప్రత్యక్షంగా ఉంది, అది నీ హృదయంలో ఉంది. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అజ్ఞానం పోయిందో, అది నీ హృదయంలో ఉంటే ఆ సద్వస్తువు ఆత్మ అది స్వయంగా ప్రకాశిస్తుంది, దానికి మృత్యువు లేదు. అదే మోక్షం, అదే ఆత్మ, అదే శాంతి, అదే జ్ఞానం. నేను జ్ఞాని బాలన రమణస్వామి అనుకోలేదు, జ్ఞానం పొందిన తరువాత తెలిసింది ఇదే జ్ఞానం అంటే. ఆం బ్రహ్మాత్మని ఇటువంటి వ్యాధవాక్యాలు ఏమైనా స్మరించలేదు, ఉచ్చారణ చేయలేదు, జపాలు చేయలేదు, తపాలు చేయలేదు, జ్ఞానాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోయినప్పటికీ మోక్ష స్వరూపుణ్ణి చేశాడు ఈ రమణస్వామి పెళ్ళుకు మాట్లాడు నాకు. ఊరినాచల, ఊరినాచల అని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళకి మోక్షం వస్తున్న రమణస్వామి చెబుతున్నాడు. అది మూఢాచారం అని మీరు అనుకోవద్దు, అది మూఢాచారం కాదు. మీరు హృదయపూర్వకంగా అది స్మరించి చూడండి, తప్పనిసరిగా మీకోసం వెతుక్కుంటూ మోక్షం వస్తుంది. అంటే మోక్షం యొక్క అడ్రస్ మీకు తెలియకపోవచ్చు, మీ అడ్రస్ మోక్షానికి తెలుసు. దేవుడి అడ్రస్ మీకు తెలియకపోవచ్చు, కానీ మీ అడ్రస్ దేవుడికి తెలుసు. అంటే అరుణాచలం, అరుణాచలం ఎప్పుడైతే మీరు స్మరిస్తున్నారో, అరుణాచలం స్మరిస్తే మోక్షం వచ్చేస్తుందంటే వస్తుంది అనేది రమణస్వామి యొక్క స్టేట్మెంట్. ఒక ఋషికి అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. ఇంచేతను ఒక తత్వవేత్త కానీ ఒక శాస్త్రవేత్త కానీ ఎప్పుడు ఒక సామాజిక స్పృహతో మాట్లాడతారు. ఒక గ్రేట్ ఫిలాసఫర్ కానీ ఒక గ్రేట్ సైంట్ కానీ వాడికి అబద్ధాలు చెప్పవలసిన మాటలు లేవు. కాబట్టి వాడు చెప్పిన మాట త్రికాల సత్యం. ఋషి నోటంట ఒక మాట వచ్చిందంటే అది ఎటర్నల్ ట్రూత్, ఇంకో 1000 ఇయర్స్ వెళ్ళిన తర్వాత కూడా అది సత్యంగానే ఉంటుంది. దాని ఒక కాలానికి పరిమితమైనది కాదు, ఒక దేశానికి పరిమితమైనది కాదు, ఒక కులానికి పరిమితమైనది కాదు, అది ఎటర్నల్ ట్రూత్. ఎక్కడో ఆత్మదాకా మీరు వెళ్ళకండి. ఇప్పుడు కుల ప్రసక్తి లేకుండా, మత ప్రసక్తి లేకుండా భారతదేశం కోసం ఎవరైనా ప్రయత్నం చేయాలంటే పులి మీద స్వారీ చేసి వాడికి ఎంత ధైర్యం ఉండాలో, ఇప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఇండియన్ పాలిటిక్స్ లో. ఇప్పుడు ఎంత గొప్పవాడిని కూడా కులం మింగేస్తాను, ఎంత గొప్పవాడిని కూడా మతం మింగేస్తాను. అంటే రాజకీయాల్లో ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏంటంటే కేవలం మత ప్రసక్తి లేకుండా కుల ప్రసక్తి లేకుండా ఈ దేశాన్ని రూల్ చేయాలంటే, ఈ దేశంలో ప్రజలు నడిపించాలంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలంటే, పుణ్య మీద స్వారీ చేసే వాడికి ఎంత ధైర్యం ఉండాలో అటువంటి ధైర్య సాహసాలు గల వాడమేటికి ఇప్పుడు మన ఇండియాని నడపగలడు. ఇంకేదంటే ఎంత గొప్పవాడైనా కులం మింగేస్తాంది, మతం మింగేస్తాంది. కులం చేత మింగబడ్డవాడు, మతం చేత మింగబడ్డవాడు దేశాన్ని నడుపుతాడని మనం ఏం చెప్పగలం? చెప్పలేము. వాళ్ళు ఏం చేత మింగబడుతున్నారంటే వాళ్ళకి భయం వేస్తుంది. అంటే కులాన్ని కాదంటే మనం నెగ్గలేం, మతానికి కాదంటే మనం ఎలక్షన్ లో నెగ్గలేం అని భయపడిపోయి కులాన్ని దాటానికి, మతాన్ని దాటానికి, శాంతి తత్వాన్ని దాటానికి వాడుకున్న శక్తి సరిపోవటం లేదు, వాడుకున్న ఎనర్జీ సరిపోవటం లేదు. ఒక మాట మాట్లాడాలంటే పవర్ ఉండాలి, దానికి ఎనర్జీ ఉండాలి. అటువంటి పొలిటీషియన్, అటువంటి సెయింట్, అటువంటి స్టేట్స్ మ్యాన్, ఎంతో దూరదృష్టి కలిగిన స్టేట్స్ మ్యాన్ ఇప్పుడు మన దేశానికి అవసరం. కళ్యాణ కార్యక్రమం ఎందుకు తిరగడం కాదు, అవసరం అయితే ప్రజలను లీడ్ చేయాలి. ప్రజలను లీడ్ చేసేవాడే లీడర్. రాంగ్ డైరెక్షన్ లో ప్రజలు పోతుంటే వాళ్ళని స్టాప్ చేసి రైట్ డైరెక్షన్ లో తిప్పగలవాడే లీడర్, వాడే నాయకుడు అవుతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కులాన్ని దాటలేని నామాస్తు, ఈ మతాన్ని దాటలేని నామాస్తు ఎక్కడో సత్యాన్ని తెలుసుకుంటుందంటే సాధ్యం సాధ్యపడదు. చిన్న చిన్న విషయాలని నేను దాటలేకపోతున్నాను, నేను గడప దాటలేను, కొండలు దాటగలనండి. అదేవిధంగా నేను ఈ చిన్న చిన్న విషయాలు నేను దాటలేనప్పుడు ఎక్కడ ఆత్మను తెలుసుకోవాలను, ఆత్మ ఎక్కడ, నేను అది నా హృదయంలోనే ఉంది. అయితే దాన్ని తెలుసుకోవడానికి నాకు ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఈ ఆటంకాలను తొలగించడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు, నాకు ఎనర్జీ లేదు. అటువంటి ధైర్యం ఎవరికైతే ఉందో వాడి మటుకి ఈ ఆటంకాలను అన్నింటిని తొలగించుకుని ఆత్మదర్శనం చేయగలడు. ఇక్కడ రమణస్వామి అనే పెండు కుమార్తెకి ఈ బాధలు ఏమి లేకుండా, జ్ఞానం గురించి ఏమి వినకుండా, జపాలు చేయకుండా, రాతలు రాయకుండా, ఏమి పుణ్యాలు చేయకుండా, యజ్ఞాలు చేయకుండా, యాగాలు చేయకుండా, బ్రహ్మం గురించి వినకుండా బ్రాహ్మణ స్థితిని పొందాడు. అంటే నిర్వాణం గురించి వినకుండా నిర్వాణ స్థితిని పొందాడు. ఆ పెండు కుమారుడైన అరుణాచలిస్తుడు యొక్క కేవలము అనుగ్రహం వల్లే ఆ స్థితిని పొందాడు ఈ రమణస్వామి అనే పెండు కుమార్తె. అరుణాచలిస్తుడా, చెప్పక చెప్పి నువ్వు మౌనత ఉండని, నువ్వు మౌనంలో ఉండిపోమని చెప్పావు. అరుణాచలేశ్వరుడా, నన్ను మౌనంగా ఉండమన్నావు, నువ్వు మౌనంగా ఉండిపోయావు. అరుణాచలేశ్వరుడా, ద్వైతం ఉంటే మాటలు ఉండాలి, ద్వైతం లేని వాడికి మాటలతో పనే ఉంది. రెండు రెండు అనేది అబద్ధం, ఒకటి ఒకటి అనేది నిజం. వన్నెస్ ఈజ్ కరెక్ట్, వన్నెస్ ఈజ్ ట్రూత్, టూనెస్ ఈజ్ ఫాల్స్. ఏమండి, నిజం అనేది ఒకటిగా ఉంటుందా రెండుగా ఉంటుందా? ఇది మీరు ఆలోచించండి. ఎవరైనా నిజం చేతి ఏదో చెప్పబోయా, అది నిజమేనండి, ఇది నిజం అంటే నీకు నేడ్డే పిచ్చెక్కిందా అంటారు ఎవరైనా. అబద్ధం అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ నిజం అనేది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. అటువంటి నిజాన్ని పొందినటువంటి వాడికి మాటలతో పనేంది. ద్వైతి యొక్క స్థితిని దాటిన వాడికి, ప్రకృతిని దాటిన వాడికి, మనస్సును దాటిన వాడికి మాటలతోటి పని లేదు. సర్వసాధారణంగా రమణస్వామి ఉదయం మొదలు సాయంత్రం వరకు ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. అంటే నిజమైన జ్ఞానికి మాటలతో పడలేదు. రమణస్వామి దేవుడనే పేరు కూడా వినకుండా దేవుడయ్యాడు. ఇది మీరు వినండి, మీరు వినండి, చెవులున్న వాళ్ళందరూ వినండి, కళ్ళున్న వాళ్ళందరూ చూడండి. దేవుడనే పేరు కూడా వినకుండా దేవుడయ్యాడు, శివుడనే పేరు కూడా వినకుండానే శివుడయ్యాడు. అది రమణస్వామి యొక్క అంతస్తు. రమణస్వామి నిన్న కాదు మొన్నటి వాడు, 1950 వరకు ఫ్లెష్ అండ్ బ్లడ్ లో ఉన్నాడు, అది శరీరంలో ఉన్నాడు. అంటే ఇదేదో పుక్కిడి పురాణము అంటే కాదు. అదే రాధాకృష్ణ చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ సీ రమణ మహర్షి. కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానస్థితి నిజమని రుజువు చేసిన వాడు రమణస్వామి. లోకానికందరికీ గమ్యమైనటువంటి, లోకానికందరికీ పరమార్థమైనటువంటి, లోకానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మని పొందినటువంటి వాడే రమణస్వామి. ఆయన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది జ్ఞానదీపాలు వెలిగించుకున్నారు. లోకం రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుంటే లోకాన్ని ఆత్మవైపుకి తిప్పిన వాడే రమణస్వామి. మతాల పేరు మీద, చాలస్థాల పేరు మీద రాంగ్ డైరెక్షన్ లో పోతున్నటువంటి లోకాన్ని రైట్ డైరెక్షన్ లోకి తిప్పిన వాడే రమణస్వామి. ఆయన సందేశాన్ని ఎలా తెలియపరిచాడు? అరుణాచలానికి కదలకుండానే, మాటలతో సంబంధం లేకుండానే ఆయన ప్రపంచానంతరం కూడా ఆయన సందేశాన్ని తెలియపరిచాడు. దానికి కారణం ఏంటి? మెసేజ్ అందటం కారణం ఏమిటి? లోకం అనేదంతా ఆయన, తనకంటే వేరుగా ఏమీ లేదు. అంటే మౌనంతో అనేక మంది జీవితాలు మారిపోయి రమణస్వామి పేరు వినటం వల్ల, ఆయన దర్శనం చేయటం వల్ల, ఆయన మాటలతోటి నిమిత్తం లేకుండా అనేక మంది జీవితాలు మారిపోయి ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే ఏకాగ్రత ఉందో, ఎక్కడైతే జీవితంలో డ్యూటీ ఉందో, ఆ మనిషిని చూసినప్పుడు తప్పనిసరిగా మనం కూడా మనసును మార్చుకుంటాం, మన జీవిత విధానం మార్చుకుంటాం, జ్ఞానం వైపుకు మన ముఖాన్ని తిప్పుకుంటాం. రాజేంద్ర ప్రసాద్ ఒకసారి అడిగారు, స్వామి మహాత్మా గాంధీజీ నన్ను మీ దగ్గరికి పంపించారు, మీరు చెప్పవలసిన మాటలు ఉంటే నేను బాపూజీతో చెప్తాను అని రాజేంద్ర ప్రసాద్ ఒకసారి రమణస్వామిని అడిగినప్పుడు రమణస్వామి ఏం చెప్పారంటే, హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతోటి పని లేదు. హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతోటి పని లేదు. అలాగే చెప్పక చెప్పు నీవు మౌనత ఉండని, చెప్పకుండానే చెప్పావు, చెప్పకుండానే చెప్పావు. మౌనత ఊరకునుంది వేరు నా చెల, నువ్వు కూడా ఊరకుండానే ఉండిపోయేవారు నా చెల, ఊరక ఉన్నావు వారి నా చెల, ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయేవారు నా చెల. మనకేం మాటలు ఊరతానే ఉంటాయి సోదర మాస్టర్ గారు, మనం మాటలు మాట్లాడతాం. ఈ మాటలతోటి దేవుణ్ణి పట్టుకోలేదు. దేవుడు గురించిన అనుభవం నీకు లేనప్పుడు నోటితోటి దేవుడు ఉన్నాడని చెప్పినా ఒకటే, దేవుడు లేడని చెప్పినా ఒకటే. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి, దేవుడు లేడని చెప్పేవాడికి భేదం లేదు, తేడా లేదు. సోదర మహాశయ పరమేశ్వరుడు మాటలకు దొరికేవాడు కాదు. కానీ నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ ఊహలకి, నీ ఆదర్శాలకి, నీ ఆశయాలకి, నీ ఆకాంక్షలకి దొరకదు. ఇది మాటలకు దొరికేవాడు కాదు. నువ్వు చెప్పే మాటల వల్ల కానీ, నువ్వు చెప్పే నమస్కారాలు కానీ మోసం చేయడానికి భగవంతుడు అంత అనాయకుడు ఏమి కాదు. అయితే మాటలే కందరు, కానీ నాకే ఊహలు వస్తున్నాయి, నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకే తలంపులు వస్తున్నాయి. నువ్వు అనుకోవచ్చు తలంపుతోడు కూడా భగవంతుని పట్టుకోదు. తలంపు కంటే మాట కంటే కూడా ఇక్కడ మౌనం గొప్పది. అయితే ఏమండి, మేము మౌనంగానే ఉంటున్నామండి, మేము నోరు మూసుకుంటున్నామని అని మీరు అనొచ్చు. నోరు మూసుకున్న వాళ్ళందరూ మౌనంగా ఉన్నట్ట కాదు, ఇంకే నోరు మూసుకుని ఉండొచ్చు. ఈ మనసు ఎక్కడికి తిరిగి వస్తుందో, ఎన్ని బీమారాలు వెళ్తుందో. నిజమైన మౌని ఎవడకు కుదురుతుందంటే, నిజమైన ధ్యానం ఎవడైతే చేస్తున్నాడో వాడి నిజమైన మౌని. మన ఉపనిషత్తుల్లో ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా ధ్యానం గురించి చెప్పాడు, ధ్యానం చేయమని, ధ్యానం చేయమని. ధ్యానానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ధ్యానానికి. అని ధ్యానం చేసిన వాడికి మాత్రమే మౌనం కుదురుతుంది. ధ్యాని మటుకే మౌనం ఇవ్వగలడు. ధ్యానం ఎవరు కలుగుతుంది? ఈశ్వరుడి పట్ల ధ్యాస ఉన్నవాడికి ధ్యానం కలుగుతుంది. మనకి ఎవరి మీద ఉందండి ధ్యాస? ఏమండి, మనం ఎక్కువ రూపాయల గురించి ఆలోచిస్తాం. నీకు ఇష్టమైన రూపాయలు, డబ్బు వల్ల విలువ లేదని నేను చెప్పటం లేదు. డబ్బుకి ఎంతో కొంత విలువ ఉంది. డబ్బు వల్ల మనం బట్ట కొనుక్కోవచ్చు, డబ్బు వల్ల మన పొట్ట ఎడుతుంది. అయితే డబ్బు వేళ మోక్షం దాకా మీరు వెళ్ళకండి. మీ మనస్సుని ఎవడు మనస్సునైనా డబ్బు శుద్ధి చేయగలదు? నేను మీ అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాను. లక్షలాది రూపాయలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, మీ రూపాయలు ఖర్చు పెట్టుకుని మీ మనస్సులో ఒక చెడు తలంపును బయటికి తీయగలరా ఎవరైనా? ఇక్కడ రండి, లోపల ఏదైనా అవసరం ఉందనుకోండి, డాక్టర్ గారు 1000 రూపాయలు ఇస్తే ఆపరేషన్ చేస్తారు, పుండి తీయించేసుకుంటారు. అయితే మీ మనస్సులో ఉన్న ఒక చెవితలంపని, మీ మనస్సులో ఉన్న లష్టని, మీ మనస్సులో ఉన్న ఎమోషన్ని, మీకున్న ఎవరైనా ఇక్కడ కోటీశ్వరులు ఉంటే మీ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీలో ఒక బలహీనతను బయటికి తీయలేదు. మీ మనస్సులో ఉన్నటువంటి స్వల్పమైన అల్పమైన ఒక వీక్నెస్నే మీ డబ్బు అంతా ఖర్చు పెట్టి మీరు బయటికి తీసుకురాలేరే. డబ్బు వల్ల మీకు మోక్షం వస్తుందా? సోదర మహాశైలరా, సోదర మహాశైలరా, డబ్బు వల్ల మీకు మోక్షం వస్తుందా? మీరు ఆలోచించండి. అది డబ్బు పనికి రాదని నేను చెప్పటం లేదు, డబ్బు అవసరం లేదని నేను చెప్పటం లేదు. డబ్బు వల్ల మటుకు మీకు మోక్షం రాదు. మోక్షమే కాదు, ఓ చిన్న బలహీనత కూడా, మీ హృదయంలో ఉంటుంది చిన్న బలహీనత కూడా మీరు బయటికి తీయలేరు. డబ్బు మీరు బట్టలు కొనుక్కోవచ్చు, బియ్యం కొనుక్కోవచ్చు, ఇంకా ఏదో ఫ్యాన్సీ గూడ్స్ కొనుక్కోవచ్చు. మీరు ప్యూరిఫై అవటానికి, మీరు పరిశుద్ధం అవటం కోసం, మోక్షాన్ని పొందడం కోసం డబ్బు యొక్క పాత్ర ఏమి లేదని చెప్పాలి. నాకు డబ్బు లేదండి అని చేత మోక్షం రాదంటానికి అవకాశం లేదు. డబ్బుకి మోక్షానికి సంబంధం లేదు. డబ్బు ఉన్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది, డబ్బు లేని వాళ్ళకి జ్ఞానం రాదని ఎక్కడ లేదు. పరిశుద్ధమైన గేట్ ద్వారానే మోక్షం అనే ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ పరిశుద్ధత అనేది ఎలాగొస్తుంది? ఎలా? మీరు సాధన చేయటం ద్వారా, ఈశ్వరుని స్మరించడం ద్వారా, ఈశ్వరుడి పట్ల ప్రీతి పెంచుకోవటం ద్వారా, ఈశ్వరుడి పట్ల ఇష్టం పెంచుకోవటం ద్వారా మీ మనస్సు పవిత్రమవుతుంది. కానీ డబ్బు వల్ల మనకు కాదు. సోదర మహాశైలర, మనకి డబ్బు లేదు మోక్షం రాదు, డబ్బు లేదు మనకి జ్ఞానం రాదు అని ఆ రకమైన భావాలు ఎవరు కూడా పెట్టుకోకర్లేదు. మోక్షానికి డబ్బుకి సంబంధం లేదు, మనం చదువుకునే చదువులకి మోక్షానికి సంబంధం లేదు. ఈ చదువుకి అతీతమైనది, డబ్బుకి అతీతమైనది, పేరుకి అతీతమైనది, ఈ కీర్తి ప్రఖ్యాతులకు అతీతమైనది, ఈ లోకానికి సంబంధించిన అన్ని విషయాలకి మోక్షం అతీతమైనది. అది లౌకికమైనది కాదు మోక్షం, అది అలౌకికమైనది. సోదర మహాశైలర, రమణ మహర్షిని అడిగారు, మీరు యోగాభ్యాసం ఎంతకాలం చేశారని. అంటే నాకు వియోగమే లేదు, వియోగం లేని వాడికి యోగాభ్యాసం ఏమిటన్నారు రమణ స్వామి. వియోగం ఉన్నవాడికి యోగాభ్యాసం, నాకు వియోగమే లేదు, వియోగం లేని వాడికి యోగాభ్యాసం ఏమి. మీరు భక్తిగా ఎంతకాలం ఉన్నారు? విభక్తి ఉన్నవాడికి భక్తి కావాలి, కానీ విభక్తి లేని వాడికి భక్తితోటి పని ఏమంది. రమణ స్వామి చెబుతున్నాడు మౌన యొక్క గొప్పతనం గురించి చెబుతున్నాడు. అంటే నీకు ధ్యాస కుదిరితే ధ్యానం కుదురుతుంది. నీకు ధ్యానం కలిగినప్పుడే నీకు నిజమైనటువంటి మౌన స్థితి వస్తుంది. ధ్యానం ఎలా కుదురుతుంది? ఈశ్వరుని ప్రేమించాలి. ఈశ్వరుని ప్రేమించకుండా ధ్యానం నేను చేస్తున్నానని మీలో ఎవరైనా ఉంటే అది డ్రై వర్డ్. కేవలం పంచదార లేని కాఫీ, పంచదార లేని టీ ఎలా ఉంటుందో. నీకు ఈశ్వరుడి పట్ల ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా నేను ధ్యానం చేస్తున్నానని మాట్లాడాలంటే మీకున్నటువంటి ఈశ్వరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని అది మీరు పెంచుకోవాలి, అది మీరు అభివృద్ధి చేసుకోవాలి, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. వరుణాచరేశ్వరుడు, నన్ను మౌనంగా ఉండిపోమన్నావు, అంతేకాదు నువ్వు కూడా మౌనంగా ఉండిపోయావు. సోమరి అయితే స్వామరి అయితేనే విన్నని సుఖ నిద్ర కన్నా వేరేది గతి అరుణాచల. అరుణాచలేశ్వర స్వామరి అయిపోయాను, నాకు ద్వైత బుద్ధి పోయింది, స్వామరి అయిపోయానండి నేను. ద్వైత స్థితిని ఈ రాగద్వేషాలు దాటి వెళ్ళిపోయాను నేను. ఈ అహంకారాన్ని, అజ్ఞానాన్ని, ఈ లైక్స్ అండ్ డిజైర్స్ ని అన్ని దాటి వెళ్ళిపోయాను. ఓ అరుణాచలేశ్వర, ఇంకా సుఖ నిద్ర కన్నా వేరేది గతి అరుణాచల. నేను సుఖంగా నిద్రపోవటం కంట నాకింకా గతి ఏముంది అరుణాచల. స్వామరి అయిపోయానండి నేను. ఈ లోకానికి పనికి రాకుండా అయిపోయాను. దాన్ని మా అందరం గౌరవాలు సంపాదించుకోవటానికి ఏదేదో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకి ఏముంది, ఏమి సంపాదించుకుంటాడే? రమణ స్వామికి ఏమైనా సంపాదించుకోవడానికి ఏమైనా ఉందా? ఇతర చేత ఇతరుల చేత మెప్పు పొందాలని ఆయనకు ఉందా? ఆ ఇతరుల చేత మెప్పు పొందడానికి ఆయన దృష్టిలో ఇతరులు ఉన్నారా? ఆయన దృష్టిలో ఇతరులు ఉన్నారా మెప్పు పొందడం కోసం? అంచేత ఆయన చేయవలసిన పని ఏమి లేదు. జ్ఞానికి చేయవలసిన పని ఉంది. జ్ఞానికి పని ఉంటే వాడు జ్ఞాని కాదు. జ్ఞానికి కనుక పని ఉంటే వాడు జ్ఞానే కాదు. అందుచేత నేను స్వామరి అయిపోయాను. సుఖంగా నేను విశ్రాంతి తీసుకోవటం కంటే వేరేది గతి అరుణాచల. నాకు ఇంకా గతి ఏముంది అరుణాచల? అరుణాచలేశ్వర, ఇంకా నాకు సుఖంగా నిద్రపోవటం కంటే నాకు కావలసింది ఏముంది అరుణాచల? అంటే సుఖంగా నిద్రపోవటం అంటే ఏంటి? రమణస్వామి ఉద్దేశం ఏమిటంటే నిద్ర అంటే 24 గంటలు నిద్రపోమని కాదండి. సుఖంగా నిద్రపోవటం అంటే నిద్రలో మనకి అందరికి ఎలా ఉంటుందండి? చాలా సుఖంగా ఉంటుంది, చాలా శాంతిగా ఉంటుంది. నిద్ర కోరుకుంటాం మనం. ఎందుకు కోరుకుంటాం? శాంతి కోసం, సుఖం కోసం. నిద్ర పట్టకపోతే వైద్యుల దగ్గరికి వెళ్ళి మాత్రలు నింగుతాం, నిద్ర మాత్రలు నింగుతాం. ఎందుకు? నిద్ర కావాలి. ఇంకా నిద్రలో ఏదో సుఖం ఉంది, నిద్రలో ఏదో శాంతి ఉంది. నీ ఇంద్రియాలు ఇవ్వలేని శాంతి, నీ మనస్సు ఇవ్వలేని శాంతి, నీ వైభవాలు ఇవ్వలేని శాంతి, నీ రూపాయలు ఇవ్వలేని శాంతి, నీ చదువులు ఇవ్వలేని శాంతి, నీ గొప్పలు ఇవ్వలేని శాంతి. నిద్రలో ఏదో సుఖం ఉంది. ఆ సుఖాన్ని ప్రతి జీవుడికి కోరతాడు. నేను సుఖంగా నిద్రపోవటం కంటే నాకు కావలసింది ఏమీ లేదు అని ఇక్కడ రమణస్వామి పెండు కుమార్తె ఆ పెండు కుమారుడితో చెబుతాంది. అంటే సుఖంగా నిద్రపోవటం అంటే ఏమిటి? మనం అందరం సుఖంగానే నిద్రపోతున్నాం. అయితే రమణస్వామి చెప్పింది ఏంటంటే, ఈ జాగ్రత్త అవస్థలో సుఖంగా నిద్రపోవాలి, మెలకుగా ఉండాలి. ఆ మెలకులో నిద్ర స్థితిని సంపాదించాలి, అది సుఖ నిద్ర అంటే. స్త్రీలు ఎవరైనా నిద్రలు మేము స్త్రీలు అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారు? పురుషులు ఎవరైనా మేము పురుషులు అనుకుంటున్నారా నిద్రలో? ఎవరు అనుకుంటున్నారు? భారతీయులు ఎవరైనా మేము భారతీయులు అనుకుంటున్నారా నిద్రలో? ఎవరు అనుకోవటం లేదు. అమెరికన్స్ ఎవరైనా మేము అమెరికన్స్ అనుకుంటున్నారు నిద్రలో? అనుకోవటం లేదు. రష్యన్స్ ఎవరైనా మేము రష్యన్స్ అనుకుంటున్నారు నిద్రలో? నిద్రలో తాను ఉన్నాడు, కానీ తాను కల్పించుకుని లేవు. అక్కడ దేశం లేదు, జాతి లేదు, అహంకారం లేదు, సక్స లేదు, రంగు లేదు, ఏమీ లేదు. నిద్రలో నువ్వు కల్పించుకుని ఏమీ లేవు. నువ్వు ఉన్నావు, తెల్లారు లేచిందరా చెబుతున్నావు. ఎంత బాగా నిద్ర పట్టిందండి అని ఎంత సంతోషిస్తున్నావు. అప్పుడు నీ అకౌంట్ ఏమైంది? అప్పుడు నీ స్థితి ఏమైంది? నువ్వు మంచం మీద పడుకున్నావు, చాట్ మీద పడుకున్నావో నీకు తెలియదు. కానీ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నమాట నిజం. కానీ నువ్వు కల్పించుకుని ఏమీ లేవు. కానీ నువ్వు లేకుండా ఉన్నావు నిద్రలో. నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే నాకు బాగా నిద్ర పట్టిందని ఎవరు చెబుతున్నారు? నువ్వు ఉన్నావు. కానీ నువ్వు కల్పించుకుని ఏమి లేవు. ఏమంటే ఏమని ఉందా? ఏమీ లేదు. నిద్రలో మీ యేసుక్రీస్తు ఉన్నాడా? మీ మహమ్మద్ ఉన్నాడా? మీ రాముడు ఉన్నాడా? మీ కృష్ణుడు ఉన్నాడా? మీ దేవతలు ఎవరైనా ఉన్నారా? ఇక లోకమే లేదు. లోకం లేనప్పుడు దేవుడు ఎక్కడ? నీకు లోకం కనిపిస్తుంది కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటున్నారు. నీకు నిద్రలో లోకం లేదు. నీకు నిద్రలో రామ కృష్ణ లేదా హిందూ మతం, మాది క్రైస్తవ మతం, మాది మహమ్మదీ మతం అని ఇలా అనుకున్న వాళ్ళు నిద్రలో ఎవరైనా ఉన్నారు? నిద్రలో అనుకోవటం లేదు. ఇంకా అవి కూడా కల్పితమే. ఇవన్నీ మనస్సు యొక్క కల్పితం. దేవుడు కూడా నీకు నిద్రలో లేదు. వెలుగు వచ్చిన తర్వాత ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు ఈ లోకాన్ని ఎవడో కనిపెట్టి ఉండాలి, ఈ లోకానికి ఎవడో కర్త ఉండాలి. సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు అని నీకు లోకాన్ని చూసిన తర్వాత దేవుడు దేవుడిని కూడా వస్తాను. కానీ నీకు లోకం లేనప్పుడు దేవుడు కూడా లేదు. అది నిద్ర సాక్షి. అటువంటి సుఖ నిద్ర దేవతల యొక్క స్థితిని దాటిపోయి కేవలం ఆత్మస్థితిని పొందటం మాత్రమే నా గతి. అదే నిజమైన స్థితి, అదే ఎటర్నల్ స్టేట్, అదే ఎటర్నల్ పీస్, అదే మోక్షం. అటువంటి సుఖ నిద్ర అంటే ఏమిటి? మనకి జాగ్రత్త అవస్థలో మనం నిద్రలో ఎటువంటి సుఖాన్ని పొందుతున్నాము, జాగ్రత్త అవస్థలో అటువంటి సుఖాన్ని మనం పొందాలి. అయితే నిద్రలో మనం ఉన్నాం కానీ అక్కడ అజ్ఞానం అంటే నిద్రలో అంతా బాగానే ఉంది కానీ నాకేమీ తెలియదు అంటున్నావు. నాకేమి తెలియదు అంటే అది అజ్ఞానం. అంటే నిద్రలో నీకు అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం కూడా పోయే స్థితి ఈ జాగ్రత్త అవస్థలో ఉండాలి. ఆ సుఖాన్ని ఇక్కడ పొందాలి, ఆ శాంతిని ఇక్కడ పొందాలి. ఆ అజ్ఞానం లేని స్థితి ఇక్కడ జ్ఞాన స్థితిని జాగ్రత్త అవస్థలోకి రావాలి. అటువంటి నిద్ర యొక్క అంటే అటువంటి తురీ స్థితి యొక్క, అటువంటి మోక్ష స్థితి యొక్క, అటువంటి నిర్వాణ స్థితిని నాకు కావాలి. అదే నాకు గతి, అదే నాకు గమ్యం. వారిని ఆచరిస్తాడు, వారిని ఆచరిస్తాడా? స్వాముడు అయితే ఈ లోకానికి సంబంధించినంత వరకు స్వాముడు అయితే ఈయన గొప్పలు కావాలా, ఏం రమణస్వామికి ఏం కావాలి, పట్టాలు కావాలా, గౌరవాలు కావాలా, రూపాయలు కావాలా, చదువులు కావాలా, ఏం కావాలి? ఈజ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. ఏం కావాలి రమణస్వామికి, ఏం కావాలి? లోకానికి సంబంధించినంత వరకు మరణించాడు అంటే స్వాముడు అయిపోయాను అని చెప్తున్నారు. ఆయనకి లోకమే లేదు, లోకం లేని వాడికి దేవుడు ఏమిటి? ఈజ్ అబౌవ్ దిస్ వరల్డ్. రమణ మహర్షి ఇస్ బాడీలెస్, రమణ మహర్షి ఇస్ మైండ్లెస్, ఈజ్ గాడ్. దేవుడు అనే సమస్య లేదు, లోకం అనే సమస్య లేదు, అక్కడ దేహం అనే సమస్య లేదు. ఉన్నది ఒకటే వస్తువు. నువ్వు దేహాన్ని అనుకున్నప్పుడే నీకు దేవుడు యొక్క భావన వస్తాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిని పొందావో, ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్థితిని పొందావో, అక్కడ దేహంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు. ఇవన్నిట్లకే దేహం లేని స్థితి, లోకం లేని స్థితి. ఈజ్ రమణ మహర్షి ఇస్ బాడీలెస్, మైండ్లెస్ అండ్ వరల్డ్. ప్రపంచంలో ఉండి నిష్ప్రపంచ స్థితి పొందాలి. నువ్వు ప్రపంచంలో ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉండాలి, నిష్ప్రపంచ స్థితిని పొందాలి, ప్రపంచానికి అతీతులు అవ్వాలి. అటువంటి స్థితిని పొందటం కంటే నాకు ఇంకా గతి ఏముంది? నేను ఈ లోకానికి ఇంకా పనికిరాను. లోకానికి సంబంధించినంత వరకు నాకేమీ అక్కర్లేదు, లోకానికి పనికి వచ్చేవాడు కాదు. లోకానికి సంబంధించినంత వరకు నేను మరణించాను. నేను సుఖంగా నిద్రపోవడం కంటే, అంటే మోక్ష స్థితిని పొందటం కంటే ఇంకా గతి నాకు ఏముంది అరుణాచల ఇస్తాడు? నాకు ఇంకేమైనా వేరే గోల్ ఉంది అరుణాచల? మోక్షం తప్పించి వేరే గోల్ ఏమైనా ఉందా నాకు? మోక్షం తప్పించి వేరే డెస్టినేషన్ ఏమైనా ఉందా నాకు? మోక్షం తప్పించి ఇంకేమైనా ఐడియాలు నాకేమైనా ఉందా? ఏమీ లేదు. మోక్షమే కావాలి మనకి, మోక్షం కావాలి. ఎప్పుడైనా మధ్యగణంలో నంచుకున్నట్టు మోక్షం అనేది మనకి మెయిన్ కాదు. మోక్షం అనేది మనకి మెయిన్ కాదు. ఏదో అప్పుడప్పుడు ఆ డిజైర్, మనకి ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు లేదా తాత్కాలికమైనటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడు మనకి జ్ఞాపకం వస్తుంటాడు. కానీ నిజమైన లవ్ మనకి ఈశ్వరుడి మీద ఉండదు, ఏ లోకం మీద ఉంటుంది. మనం ఎవరిని ప్రేమిస్తామంటే నిజంగా లోకం మీదే మన దృష్టి ఉంటుంది. దేవుడు ఉన్నాడు ఉన్నాడని చెప్పినా ఆ దేవుడికి సంబంధించినటువంటి అనుభవం, ఆత్మకు సంబంధించిన అనుభవం వాడికి లేనప్పుడు నోటితో చెప్పినా ప్రయోజనం లేదు. అంటే రమణ మహర్షికి అరువు బేరం అంటే ఇష్టం ఉండదు. రమణ మహర్షికి క్యాస్ట్ బేరం. ఆత్మస్థితి ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, నీ హృదయంలో ప్రకాశిస్తోంది. ఆ దైవీ స్థితి నీ హృదయంలో ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఇన్ని ఆత్మస్థితిని తెలుసుకోవడానికి నీకు ఏదైతే అదృష్టం లేదో దాన్ని తీసుకో పక్కన పెట్టి దానికే ధైర్యం కావాలి. ఇట్ ఇస్ నాట్ ఎ థింగ్ టు బి అటైన్డ్. అది నువ్వు సంపాదించేది కాదు. దాన్ని నువ్వు తెలుసుకోవడం కోసం, నీ హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకోవడం కోసం ఏదైతే నీకు అడ్డుగా వస్తుందో, ఏ అజ్ఞానం అయితే నీకు అడ్డుగా వస్తుందో, ఏ అహంకారం అయితే నీకు అడ్డుగా వస్తుందో, ఏ చెడు తలంపులు అయితే నీకు అడ్డుగా వస్తున్నాయో వాటిని మూట కట్టి తీసుకో పక్కన పెట్టు. అది ఇప్పుడు సహజంగా నీ హృదయంలో ఉన్న వస్తువు వ్యక్తం అవుతుంది. అదే మోక్షం. అది ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, అది నీ హృదయంలోనే ఉంది. ఇప్పుడు లేకపోతే అది కొత్త వ్యవస్థ ఊడిపోదు. ఇప్పుడు లేకపోతే మీరు సంపాదించుకోవటంలో వస్తుందనుకోండి, మీరు సంపాదించుకునే డబ్బు కానీ, మీరు సంపాదించుకునే గౌరవం కానీ, మీరు సంపాదించుకునే పదవులు కానీ, మీరు సంపాదించుకునే ఎంతకాలం ఉంటారు? మోక్షం అనేది మీరు సంపాదించటం వల్ల వచ్చేది కాదు. మోక్షం అనేది మీరు సాధన చేయటం వల్ల వచ్చేది కాదు. మరి మోక్షం అనేది ఎలా వస్తుంది? మీ హృదయంలో సహజంగా మోక్షం ఉంది. మీరు మోక్షాన్ని మీరు తెలుసుకోవడానికి అడ్డు ఏ విషయాలు వస్తున్నాయో ఆ విషయాన్ని తొలగించుకోవటమే సాధన. ఆ విషయాన్ని తొలగించుకోవడం కోసమే తపస్సు. నాకు సుఖం అక్కర్లేదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారండి? నాకు దేవుడు వద్దని చెప్పేవారు ఎవరైనా ఉండొచ్చు. నేను గాడెలో దేవుని తీసుకో పక్కన పెట్టండి, నాకు సుఖం వద్దు, నాకు శాంతి వద్దు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారు? అందరికీ సుఖం కావాలి, అందరికీ శాంతి కావాలి. నీవు సుఖం కోసం అన్వేషిస్తున్నావు, నీ సుఖం కోసం అన్వేషణగా నువ్వు దేవుణ్ణి కూడా వెతుకుతున్నావు. నీ సుఖం కోసం నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, నీ సుఖం కోసమే నువ్వు మతంలో పనిచేస్తున్నావు, నీ సుఖం కోసమే నీ వస్తువులు సంపాదిస్తున్నావు, నీ సుఖం కోసమే నువ్వు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నావు. మానవుడు సుఖమే తన గమ్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు. సుఖం ఎక్కడుంది? ఎక్కడో లేదు, అది నీ హృదయంలోనే ఉంది. నిజమైన సుఖం నీకు కావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి వస్తువుని తెలుసుకో, ఆ ఆత్మను తెలుసుకో. మోక్షస్థితి వేరుగా లేదు. నీ ఆత్మ కంటే భిన్నంగా మోక్షం అంటూ ఏమీ లేదు. అది ఉంటే అబద్ధం. నీ ఆత్మకి వేరుగా దేవుడు ఉంటే, నీ ఆత్మకు వేరుగా మోక్షం ఉంటే, నీ ఆత్మకు వేరుగా శాంతి ఉంటే ఇవన్నీ నిజం కాదు. అది నీ ఆత్మలోనుంది. నీ ఆత్మకి వేరుగా ఉన్నది భ్రాంతే, కానీ నిజం కాదు. నువ్వు ఆత్మస్థితిని పొందాక తెలుస్తుంది నేను మోక్షంలో ఉన్నాను. ఒకవేళ ఇదంతా ఏమీ లేదు, ఇదంతా ఊరికే కలక్షేపం, ఇదంతా ఏమి జ్ఞానం సంపాదించడం ఏముంది అని మీరు అనుకుంటే, జ్ఞానం మనం గమ్యం కాకపోతే దేన్ని మనం గమ్యంగా పెట్టుకోవాలి? సుఖం మనం గమ్యం కాదు, మరి దేన్ని మనం గమ్యంగా పెట్టుకోవాలి? వాసుదేవుడు చెప్పాడు గీతలో, జ్ఞానంతో సమానమైన వస్తువు లోకంలో లేదు, జ్ఞానంతో సమానమైన వస్తువు ఈ లోకంలో లేదు. జ్ఞానంతో సమానమైన వస్తువే ఈ లోకంలో లేనప్పుడు జ్ఞానానికి మించిన వస్తువు ఇంకెలా ఉంటుంది? జ్ఞానంతో సమానమైన వస్తువే ఈ లోకంలో లేనప్పుడు జ్ఞానానికి మించిన వస్తువు ఇంకెలా ఉంటుంది? జ్ఞానానికి మించి నీ లోకంలో ఏమి లేదు. అటువంటి జ్ఞానాన్ని నీకు ఎలా వస్తుంది? నువ్వు నిరంతరము నా కోసం జీవిస్తే, నిరంతరం నా కోసం స్మరిస్తూ ఉంటే, నీకేదైనా 4 రూపాయలంటే నా కోసమే ఖర్చు పెడుతూ, నా కోసం అంటే కేవలం కృష్ణుడిగా పండుకొని మని కాదు, నా కోసం అంటే సమాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడు కోసం నువ్వు అది ఖర్చు పెడితే, నీ జీవితాన్ని, నీ దేహాన్ని, నీ ధనాన్ని, నీ గౌరవాల్ని సమాజం కోసం నువ్వు డెడికేట్ చేస్తే, సమర్పించి పనిచేస్తే, నాలో ఐక్యం అవటం కోసం, నాలో లీనమవటం కోసం ఎటువంటి బుద్ధిని నీకు ఇస్తే నీకు జ్ఞానం కలుగుతుందో, అటువంటి బుద్ధిని, ఎటువంటి జ్ఞాన యోగం నీకు ఇస్తే నేను అందుతాను, అటువంటి జ్ఞాన యోగాన్ని నీకు ఇస్తాను. ఎప్పుడు నువ్వు సమాజం కోసం పనిచేసావు? జ్ఞానం కలిగే వరకు రూపదృష్టిని విడిచిపెట్టలేము, నామదృష్టిని విడిచిపెట్టలేము. అంటే మనకు నిజమైన జ్ఞానస్థితి పొందే వరకు, నిజమైన సూర్యస్థితి పొందే వరకు, నిజమైన ఆత్మస్థితి పొందే వరకు రూపదృష్టి మనలో కదలదు. రూపదృష్టిని విడిచిపెట్టలేము. నామరూపాలు మనం బంధిస్తాయి. నా అహంకారం నా రూపాన్ని పట్టుకున్నాను, నా అహంకారం నా నామాన్ని పట్టుకుంది. నా రూపాన్ని నా నామాన్ని పట్టుకున్న అహంకారంలోంచి నేను బయటపడటం కోసం ఇంకో వెంకటేశ్వర స్వామినో రామున్నో కృష్ణున్నో శివుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. నా రూపాన్ని నా నామాన్ని పట్టుకున్న అహంకారంలోంచి నేను బయటపడటం కోసం, ఈ నామరూపాల నుంచి నేను విడుదల పొందడం కోసం ఈశ్వరుకు నామరూపం కల్పించి నేను ఆరాధిస్తున్నాను. ఓరణాచరేశ్వరుడు శౌర్యం చూపి శమీయించని మాయ చలియింపకున్నా ఓరణాచర వరుణాచలేశ్వరుడు శౌర్యం చూపించావు, నీ పరాక్రమం చూపించావు. ఈ రమణ మహర్షి అనే పెళ్లి కుమార్తెలో అజ్ఞానం పోగొట్టడం కోసం తన పరాక్రమం చూపించాడు. తన పరాక్రమాన్ని చూపించి ఈ అజ్ఞానాన్ని పోగొట్టేసి, ఈ జీవుల్లోని జీవలక్షణాలను పోగొట్టేసి, ఆ మాయను తొలగించి, ఏమీ ఎరగనట్టు ఏమీ తెలియనట్టు కదలకుండా కూర్చున్నాడు. అరుణాచలేశ్వరుడు మాట్లాడుతున్నాడు, మన ఇల్లు అరుణాచలం ఇల్లు వస్తున్నాం మాట్లాడుతున్నట్టండి, ఏమీ మాట్లాడటం లేదట్టండి, కదలటం లేదట్టండి, మెదలటం లేదట్టండి, కూర్చోమంటం లేదట్టండి, అందరూ బాగున్నారా అని ఏం అడగటం లేదట్టండి, నువ్వేమైనా అజ్ఞానంతో బాధపడుతున్నావా, రోగంతో బాధపడుతున్నావా, దుఃఖంతో బాధపడుతున్నావా అని ఏమి అడగటం లేదట్టండి, మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని ఏమి అడగటం లేదట్టండి, ఏమి మాట్లాడటండి, ఏమి మౌనంగా చేయవలసిన పని నిర్మలంగా మౌనంగా సరళంగా సహజంగా చేసి ఇచ్చిపెట్టాడు. ఎలా విడిచిపెట్టాడు? తన అజ్ఞానాన్ని తనకు తెలియకుండా ఆపరేషన్ చేసి తీసేశాడు. ఈ ఆపరేషన్ ఎలా జరిగిందంటే, నా ముఖం కూడా మెరగనివ్వలేదు. అంత గొప్ప సజ్జనని వచ్చిన అరుణాచలేశ్వరుడు సజ్జన సజ్జన్స్, ఈ సజ్జన్స్ అందరికీ సజ్జన్ అనమాట అండి. అంటే బాల అనేది ఏమీ తెలియకుండా, అది ఆపరేషన్ చేస్తున్న పేషెంట్కే తెలియకుండా, అంత నిర్మలంగా, అంత నిరాడంబరంగా, ఏం పే చేయకుండానే, ఏమి చెల్లింపులు లేకుండానే, ఏమి ముట్టకుండానే, ఏమి అజ్ఞానాన్ని తొలగించాను అనే విషయం కూడా ఈ రమణ మహర్షి అనే పెండు కుమార్తెకి తెలియకుండానే అజ్ఞానాన్ని తీసేశాడు. ఏమి శౌర్యం చూపించాడు నా తెలుసుడా, ఏమి ధైర్యం చూపించాడు నా తెలుసుడా, ఎంత స్కిల్, ఎంత నేర్పు చూపించావారు నా, నాకు తెలియకుండానే నువ్వు నాకు ఆపరేషన్ చేసావంటే నీగా నేర్చుకున్నావు. నువ్వు డివైన్ బీయింగ్ కాబట్టి నీకు సాధ్యమైంది, కానీ అది హ్యూమన్ బీయింగ్ సాధ్యం. నువ్వు నాలో ఉన్న మాయను తొలగిస్తున్నావన్న సంగతి నాకు కూడా తెలియకుండా మాయను చూపించావు అరుణాచలేశ్వరుడా. ఇదేం పద్ధతి అరుణాచలేశ్వరుడా, నువ్వు దేవుడు కాకపోతే ఎవడు అరుణాచలేశ్వరుడా, ఇది మనిషి మాత్రం చేయగలడా అరుణాచలేశ్వరుడా, ఎంత ధైర్యం చూపించావు అరుణాచలేశ్వరుడా. నాలో ఉన్న మాయని, నాలో ఉన్న అజ్ఞానాన్ని నాకు తెలియకుండా నే తొలగించేశావు. నాలో ఉన్న మాయను అణిచేశావు, దాన్ని ఎలిమినేట్ చేశావు, దాన్ని తొలగించావు. ఎలా తొలగించావయ్యా? ఊరికే పోయిందా? నాలో ఉన్న మాయ ఊరికే పోయిందా? అకారణంగా పోయిందా? నాలో ఉన్న అజ్ఞానం ఊరికే పోయిందా? అకారణంగా పోయిందా కాదు. నీ శౌర్యం చూపించావు, నీ యొక్క విజ్ఞత చూపించావు, నీ ప్రజ్ఞ చూపించావు, నీ యొక్క ధైర్యాన్ని చూపించావు, నీ గొప్పతనాన్ని చూపించావు. చూపించి ఏం చేశావు? అతడు చెప్పలేదు ఎంత చేస్తున్నాను, ఎంతో ఆడంబరం లేకుండా అది నువ్వు చేస్తున్నట్టుగానే కనిపించకుండా, నువ్వు నాలో ఉన్న మాయను తొలగిస్తున్నావన్న సంగతి నాకు కూడా తెలియకుండా మాయను చూసేసావు అరుణాచలేశ్వరుడా. చేసేవాడు ఎవడు పై కనపడు. అరుణాచలేశ్వరుడు మాట్లాడతాడు, ఏం పని లేదు, మౌనంగానే ఉన్నాడు. ఆ చేసే ఉపకారం ఏమిటో మన కళ్ళకు కనపడినివ్వకుండా, మన మనస్సుకు కూడా తెలియకుండా నువ్వు చేసేవయ్యా, మనకి ఏ బంధువు చేస్తాడు, ఏ స్నేహితుడు చేస్తాడు ఈ ఉపకారం? కొంతమంది చిన్న చిన్న ఉపకారాలు కూడా చాలా గొప్పలు చెప్పుకుంటారు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి ఏమి తెలియనట్టు ఉంటారు. ఒకసారి రాయవెల్లి పోలీస్ సూపరింటెండెంట్ ఒక దొరగారు అడిగారు, ఎవండి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, చాలా గొప్ప పని చేశాడు, శ్రీకృష్ణుడిలాగా అటువంటి గొప్ప గొప్ప కొండలు ఎత్తే శక్తి నాకు ఇవ్వాలని ఒక దొర రమణ మహర్షిని ప్రార్థిస్తే, అప్పుడు రమణ మహర్షి అన్నారట, శ్రీకృష్ణుడు నేను చాలా గొప్ప పని చేశాను, నేను కొండ ఎత్తేశానని శ్రీకృష్ణుడు నీతో చెప్పాడని అనుకుంటున్నావు అని అడిగారు. ఆయన ఏమనుకోలేదు, మనం ఎలా కొనుక్కుంటున్నాము, నాన్న ఎలా చేస్తున్నాము, అన్నం ఎలా తింటున్నాము, మంచినీళ్ళు ఎలా తాగుతున్నాము అంటే న్యాచురల్గా నా కొండను కూడా ఎక్కాడు. నేను చాలా గొప్ప పని చేశాను, నేను చాలా గొప్పవాడిని కృష్ణుడు అనుకోలేదు, కానీ నువ్వు అనుకుంటున్నావు. గొప్పవాడు ఎవడు కూడా, గ్రేట్ మ్యాన్ ఎవడు కూడా పైకి ఏమి కనపడ్డు, మామూలుగా అతను చేయవలసిన ఉపకారం చేస్తూ ఉంటాడు. అందుకే లోకం గ్రేట్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. ఒక ఋషిని కానీ, ఒక మహాత్ముని కానీ, ఒక జ్ఞానిని కానీ అర్థం చేసుకోవడం కష్టం, వాళ్ళని అపార్థం చేసుకోవడం తేలిక. ఇంకా వాళ్ళు మాటలు మాట్లాడరు, వాళ్ళ మీద బుర్ర చల్లిన వాళ్ళు రెప్పలేదు. ఒకసారి పబ్లిక్ మీటింగ్ లో సార్ రమణ స్వామిని ఎవరో విమర్శించారు మెడ్రాస్ లో. ఆ మీటింగ్ లో కూర్చోవడం నేను కూడా తటస్థించింది. ఒక స్వాములు వారు విమర్శించారు ఏదో జనరల్ గా. నేను మహాదేవన్ గారి చోటి ప్రస్తావించాను, ఏదో స్వామి రమణ స్వామి గురించి ఇలా అన్నారని పలానా స్వామి. అప్పుడు మహాదేవన్ గారు ఒక మాట అన్నారు, సూర్యుడి వంక తిరిగి కూడా మనం ఉమ్ములేయొచ్చు, దాని సూర్యుడు వంక తిరిగి ఉమ్ములేస్తానని మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా, కానీ మీ ఉమ్ము సూర్యుడి దాకా వెళ్ళదు, మీ మొక్క మీద పడుతుంది. అంటే సమాజం ఎప్పుడూ కూడా గ్రేట్నెస్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏ సమాజానికి గ్రేట్నెస్ లేదు కదండి. ఎంత వ్యక్తిలో క్వాలిటీ ఉందనుకోండి, ఆ క్వాలిటీ మనలో లేదనుకోండి, ఆ క్వాలిటీ విలువ కూడా మనకు తెలియదు, ఇంకా మనలో లేదు కాబట్టి. అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తేలిక. మన లెవెల్ తోటి మనం ఆలోచిస్తాం. మన చిన్న చిన్న దీపాలు, మన మనస్సుని చిన్న చిన్న దీపాలు ఈ కృష్ణాల దీపాలు పెట్టుకుని ఆలోచిస్తాం. మన పొలంలోనే వర్షం కురిస్తే బాగుంది, ఇంకెవరి వాళ్ళ పొలాలు వర్షం కురవపోయినా పర్లేదు అన్న సంకుచిత హృదయమ్మ. ఆ ఎండ ఏదో మనకే తగిలితే సరిపోతుంది, పక్కవాడిగా ఎండ అక్కర్లేదు. సూర్యుడు ఎలా అనుకుంటాడా, సూర్యుడు లోకం అంతా ఆక్రమిస్తాడు. ఎందుకు ఆక్రమిస్తాడు? లోకాన్ని నాశనం చేయడం కోసం కదా, తన విలువను లోకానికి ఇవ్వడం కోసం. అది మహాత్ముడు. నువ్వు నన్ను సరైన వేడుకో, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు అని భగవంతుడు చెప్పడంలో సరెండర్ ఎందుకు కోరుతున్నాడంటే, మనల్ని బాగు చేయడానికే కానీ మన బానిసల కింద చేయటానికి. ఎవరైనా తెలుస్తున్నాడా, నా మాయని క్షమింపు చేశావు, నువ్వు నాకు చేస్తున్నటువంటి ఉపకారం చేస్తున్నట్టుగా కూడా కనిపించకుండా నా మాయని తీసేశావు, నా అజ్ఞానాన్ని తీసేశావు. చూసారి ఎంత ఉదారుడో చూడండి దేవుడు, ఎంత ఉదారుడో చూడండి. ఎవరు పొగడగలరు మాటలతో, ఎవరు చెప్పగలరు దేవుడి గురించి? ఇంత ఉపకారం నాకు చేసి కూడా కదలకుండా మెదలకుండా నువ్వు ఉన్నావంటే అది నా చేస్తాడు. నీ అవును నచ్చి ఎవరు చెప్పగలరు అది నా చేస్తాడా? శౌర్యం చూపించావు, నాలో ఉన్న మాయని క్షమింపజేశావు, చలించకుండా కూర్చున్నావు, నువ్వు మెదలకుండా కూర్చున్నావు, కదలకుండా కూర్చున్నావు. నువ్వు అరుణాచలిస్తాడా? కుక్కకు నీచమే. నువ్వు అరుణాచలిస్తాడా? నా కుక్కకంటే చెడిపోయాను. కుక్కకు నీచమే, నేనే గురుచుకొని వెదకి నేను చేరుదు అరుణాచల. అరుణాచలిస్తాడా? అరుణాచలిస్తాడా? కుక్కకు నీచమే, కుక్కకంటే చెడిపోయానా నేను? కుక్క ఏం చేస్తుందంటే, తన యజమాని నుంచి కుక్క దూరం అయిపోతే తన యజమాని ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం, తన యజమాని అడుగులు ఎక్కడ ఇచ్చాడో అడుగులు వాసన చూస్తూ అది నెమ్మదిగా యజమాని చేరుకుంటుంది. నేను నా యజమాని అయిన నువ్వు అంటే పరమాత్మ అరుణాచలేశ్వరుడు, నా యజమాని అయినటువంటి నువ్వు ఎక్కడున్నావో నేను నేను తెలుసుకుని, నేను గుర్తుపట్టుకుని నీ కోసం వెతికి నీ కోసం అన్వేషించి నిన్ను చేరుకుంటాను అరుణాచల. నువ్వు అరుణాచలేశ్వరుడా? నువ్వు ఎక్కడున్నావు? నా హృదయంలోనూ ఉన్నావు. ఎలాగున్నావు? ఆత్మగా ఉన్నావు. అంటే నీ నేను నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? నా హృదయంలో నుంచి వస్తుంది. నీ ఒకసారి ఆలోచించండి, మనం అందరం నేను 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 అంటాం. దేవుడు లేడు దేవుడు లేడు అని చాలా మంది ఉన్నారు, కానీ నేను లేను నేను లేను అనే వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ మీటింగ్ లో? దేవుడు లేదంటే ఎవరికి కోపం రాదు, నువ్వు లేవంటే వాడు కోపం వస్తుంది. వాడు తాచుపోవడం పరిగెత్తినట్టు పరిగెత్తుతాడు. నన్ను లేవంటారా, నేను లేనా, నేను లేనా అని మనం నేను నేను అని అంటున్నాం. కానీ ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోంది? బయట నుంచి వస్తోందా, లోపల నుంచి వస్తోందా? మన లోపల నుంచే వస్తోంది. ఈ నేను ఎక్కడి నుంచి చూడు, అది పుట్టిన చోటు చూచే వరకు మనకు అహంకారం విడిచిపెట్టదు. మనం అహంకారం విడిచిపెట్టదు, జన్మలు విడిచిపెట్టవు, శరీరాలు విడిచిపెట్టవు, ఈ శవాలను మోయటం తప్పదు, ఈ రోగాలు తప్పవు, ఈ అశాంతి తప్పదు, పునర్జన్మలు తప్పదు, దుఃఖం తప్పదు, వేదన తప్పదు, రోదన తప్పదు. ఎప్పుడూ నీ నేను యొక్క సోర్స్ నీకు తెలిసే వరకు నేను నేను నువ్వు అంటున్నావు, నేను నేను నువ్వు అంటున్నావు. ఈ నేను యొక్క సోర్స్ ఎక్కడ ఉంది? కాశీలో లేదు, రామేశ్వరంలో లేదు, అమెరికాలో లేదు, ఇంగ్లాండ్ లో లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ ఉంది? అది నీలోనే ఉంది. నీలో ఉన్న సోర్స్ నీకు తెలిసే వరకు ఈ కాన్ఫ్లిక్ట్ లోంచి నువ్వు బయటపడలేవు, ఈ అశాంతి నుంచి నువ్వు బయటపడలేవు. ఆ సోర్స్ని తెలుసుకో. ఆ సోర్సే నీ యజమాని, ఆ సోర్సే దేవుడు, ఆ సోర్సే మోక్షం, ఆ సోర్సే నిర్వాణం, ఆ సోర్సే పెర్ఫెక్షన్, ఆ సోర్సే పీస్, ఆ సోర్సే ఎటర్నల్ స్టేట్. నువ్వేదైతే నేను నేనని అంటున్నావో అది పుట్టిన చోటుకు నీ వెళ్ళగలిగితే నీ సోర్స్ బట్టబయలు అవుతుంది, నీ సోర్స్ వ్యక్తమవుతుంది. వ్యక్తమయ్యి ఇప్పుడు నువ్వు అనుకు నేను దేహానికి పరిమితమైన నేను, మనస్సుకు పరిమితమైన నేను, అహంకారానికి పరిమితమైన నేను, ఇంద్రియాలకు పరిమితమైన నేను, లోకానికి పరిమితమైన నేను, ఒక స్త్రీకో పురుషుడికో లోక లింగ భేదానికి పరిమితమైన నేను అణిగిపోయి అప్పుడు ఇంకొక నేను, నేను నేనని ఇంకొక నేను వస్తుంది. ఆ నేను దేహానికి పరిమితం కాదు, ఈ పుట్టికి పరిమితం కాదు, ఈ చావుకి పరిమితమైనది కాదు, ఏదో కులానికో దేశానికో పరిమితమైనది కాదు. అది అహంతమైన నేను, దాన్ని విడదీయలేము, అది ఖండమైనది కాదు, దాన్ని వ్యక్తం చేయలేము, అది అఖండమైన నేను. ఇది ఖండమైన నేను, అది అఖండమైన నేను, అది అవ్యక్తమైన నేను, ఇది వ్యక్తమైన నేను. ఆ నేను లేకుండా ఈ నేను ఉండలేదు, ఈ నేను లేకుండా ఆ నేను ఉండగలదు. మనం అనుకునే నేను నిజమైన నేను కాదు, అంతకీ ఇది నిజమైన నేను కాదు కాబట్టి నేనేమన్నా తెలుసుకోమన్నాడు. ఇది హేతువాదం. ఎందుకంటే మీకు హేతువాదం ఏం కావాలి? మనకు కావలసింది ఆత్మానందం కాదండి, ఆర్థిక ఆనందం కాదు. మనుషులకు కావలసింది ఇప్పుడు ఆత్మానందం కాదు, ఆర్థిక ఆనందం కావాలి. నువ్వు ఆర్థిక ఆనందం కోసం చేస్తున్న కృషే ఆత్మానందం కోసం చేస్తే ఆత్మనికి వ్యక్తమవుతుంది. అనిర్వచనమైనటువంటి సుఖాన్ని, అఖండమైనటువంటి శాంతిని, ఆ సుఖాన్ని నువ్వు పొందాలంటే తప్పనిసరిగా నీ హృదయంలో ఉంటుంది, నీ మైండ్ యొక్క సోర్స్ నువ్వు తెలుసుకో. అహంకారం తెలుసుకుంటే అహంకారం ఉండదు, మనస్సును తెలుసుకుంటే మనస్సు ఉండదు. అందుచేత మనస్సును తెలుసుకోవటానికి ప్రయత్నం చేయడానికి మనసు ఇష్టపడదు. నువ్వు అన్ని తెలుసుకో, లోకంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక సబ్జెక్టులు ఉన్నాయి, అనేక బ్రాంచెస్ ఉన్నాయి, నువ్వు అన్ని తెలుసుకో. కానీ నా దగ్గరికి మటుకు నువ్వు రా. ఏం చేయదు, దాన్ని తెలుసుకుంటే అది ఉండదు. నేను గొప్ప గొప్ప విషయాలు ఆలోచిస్తున్నాను ప్రతి మనిషి అనుకోవచ్చు, ఆలోచించేవాడు ఎవడు? నేను జపం చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను అంటున్నారు, లోపల ఉండే ఒకటి చేస్తున్నా లేదా? ఆ జపం చేసి జపి ఎవరు? రమణస్వామి ఏం చెబుతున్నారంటే, ఈ నేనునే తలంపు వచ్చాక ఏమేత తలంపులన్నీ వస్తాయి. ఆ నేనునే తలంపు కూడా లోపలికి వెళ్ళి ఈ నేననే తలంపు ఎక్కడ పుడుతుందో దాన్ని పుట్టిన చోటి వెతుకు. ఏ విధంగా అయితే కుక్క తన యజమాని నుంచి దూరం అయిపోయిన కుక్క యజమాన్ని చేరుకోవడానికి వాసన బట్టి ఎలా గడిపిందో, అదేవిధంగా ఈ నేననే తలంపు నువ్వు పట్టుకుని నీ మనస్సును అంతర్ముఖం చేసి ఈ నేనే ఉన్నని విచారణ చేసి నువ్వు ఆత్మను తెలుసుకో. కుక్కకు నీచమే. ఇక్కడ రమణ మహర్షి గారి ఉద్దేశం ఏంటంటే, కుక్క చేసి పని కూడా నేను చేయలేనంటే కుక్క కంటే తక్కువనని, కుక్క కంటే నువ్వు తక్కువడని నేను చెప్పడం లేదు. నేను అర్థం చేసుకోవాలి అలాగా. కుక్క చేసే పని నేను చేయలేనా అంటే చేయలేకపోతే తక్కువని అర్థం. ఒక్క తన యజమాని ఎక్కడ గుర్తుపడుతుంది, ఆ వాసన చూస్తుంది, వాసన చూసి 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 యజమాని దగ్గర గడిపి యజమాని చేరుకుంటుంది. ఆ నా యజమాని అయినటువంటి, నా స్వామి అయినటువంటి, నా భర్త అయినటువంటి, నా గత అయినటువంటి, నా దైవమైనటువంటి అరుణాచలేశ్వరుని నేను వెతుక్కుండి వెళ్ళి జారలేనా? కుక్కలు చేసే పని నేను చేయలేనా? వెతకండి, అది తప్పనిసరిగా జరుగుతుంది. అన్వేషణ చెయ్యండి. అన్వేషణ చేస్తే మీరు తలుపు కొట్టకుండా తలుపు ఎవరు తీస్తారు? తలుపు కొడితే తలుపు తీయబడుతుంది. అసలు మనం అన్వేషణ మొదలు పెడితే, సాధన ప్రారంభిస్తే తెలుసుకోవాలి. ఏ విద్యనే సరే, ఏ విద్యనే మనకు రావాలంటే తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి. అదే కృష్ణుడి శ్రద్ధ అని చెప్పాడు. టు నో అంటే తెలుసుకోవాలంటే జిజ్ఞాస. అది ఏ మనుషులు అయితే ఉందో అది తప్పనిసరిగా వాడికి తెలియబడుతుంది. తట్టండి, తెలుగుబడుతుంది. అదేవిధంగా నువ్వు కనుక అన్వేషణ చేస్తుంటే నువ్వు తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకుంటావు. నువ్వు అడుగులు లెక్క పెట్టుకోక్కర్లేదు. నువ్వు అడుగులు లెక్క పెట్టుకోకపోయినా పక్కవాడు చూడు కబుర్లు చెబుతూ నడుస్తున్నప్పటికీ నువ్వు అసలు నడక సాగిస్తుంటే గమ్యాన్ని చేరుకుంటావు. అదేవిధంగా ఆత్మను తెలుసుకునే ప్రయాణంలో ఉంటే నువ్వు తప్పనిసరిగా నీకు తెలియకుండా నువ్వు ఆత్మను పొందుతావు. నువ్వు అరుణాచలిస్తాడా? నీ అంతగా పాడైపోయేది అరుణాచల? బుద్ధిగా భ్రష్టుని అయిపోలేదు అరుణాచల? కుక్కలు చేసి పని నేనే చేయగలను అరుణాచలేశ్వరుడా? ఒకవేళ నేను చేయలేను అనుకుంటున్నావో నువ్వు, నిన్ను గుర్తుపట్టుకుంటాను, నీ గుర్తు ఏంటో తెలుసుకుంటాను, నీ గుర్తు తెలుసుకుంటాను, నీ ఆరా తీసుకుంటాను, నీ కోసం చర్చ చేస్తాను, సెర్చ్ ఫర్ ట్రూత్, సెర్చ్ ఫర్ గాడ్, నీకోసం వెతుకుతాను, నేను చేరుకుంటాను, ఇది నా గన్ను అరుణాచలేశ్వరుడా, నిన్ను నేను విడిచిపెట్టను, నేను తప్పనిసరిగా చేరుకుని నేను తీరుతాను, నువ్వు ఎక్కడున్నావు నీ గుట్టు లాక్కుంటాను, నీ స్వరూపం నేను పొందుతాను అరుణాచలేశ్వరుడా. ఈ పెళ్లి కూతురు ఏమైనా కట్నం తెచ్చుకుందంటే కట్నం అది భర్తనం అంటే సాగతీ చేస్తాను. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కట్నం అలా ఉంది. ఇది లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ మనం డౌరీ సమస్య లేదు. ఓ అరుణాచలేశ్వరుడా, జ్ఞానము లేక నీ ఆశ ధాన్యము బాప, జ్ఞానము తెలిపి బ్రోహము అరుణాచలేశ్వరుడా. అరుణాచలేశ్వరుడు నీ మీద నాకు ఆశ పడ్డాను. కానీ మనకు డబ్బు మీద బాగా ఆశ కలిగింది అనుకోండి, కానీ డబ్బు చేతికి దొరకటం లేదనుకోండి, ఏ పని చేసినా కలిసి రావటం లేదనుకోండి, మన ఏడుపు ఎంత పెద్ద ఏడుపు ఏడుస్తామండి? మీరు పైకి చెప్పకండి. కానీ డబ్బు మీద లోపలేమో దాహం ఉంది, డబ్బు మీద మంచి ఆశ ఉంది, కానీ డబ్బు ఏమో చేతికి రావటం లేదు, వాడు పడే దుఃఖం ఎలా ఉంటుందండి? ఏమండి, ఎంతో దుఃఖపడతారు. ఈ పెళ్లి కూతురు సాగదీసేస్తామండి, కొంపదీసి అటువంటి దుఃఖాన్ని నన్ను ఎత్తి కట్టకంటారు. ఏమంటారంటే, ఇంత చేస్తే నీ మీద నాకు ఆశ కలిగించావు,
వర్ణాచరిస్తుడ, నీ మీద నాకు ఆశ కలిగించవు, నీ మీద నాకు ఇష్టం కలిగించవు, నువ్వు దొరకటం లేదు.
డబ్బు కోసం ఆశపడి డబ్బు దొరకకపోతే వాడు ఎంత బాధపడతాడు, వాడు ఎంత కష్టపడతాడు, రాత్రి పగలు డబ్బు కోసం ఎలా ఏడుస్తాడు.
ఆశ ఉంది, ఆశ లేని వాడికి ఏ గొడవ లేదు. ఆశ ఉండి డబ్బు దొరకకపోతే, పదవి మీద కాంక్ష ఉండి పెట్టిన ఎలక్షన్ అలా ఓడిపోతుంటే, అడిగి సెలక్షన్ లేక ఎలక్షన్ లేక ఎక్కడికెళ్తే అక్కడికి ఓడిపోతుంటే వాడి ఏడిపో అలాగే ఉంటుంది. ఈ మధ్యన ఎప్పుడుకో చాలా కాలానికి ఓడిపోయి 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 ఎప్పుడుకో ఈ మధ్యన ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఏమండి మీరు ఎవరంటే, మేము రాజులని చెప్పాలి బ్రాహ్మలని చెప్పాలైనా మీరు ప్రెసిడెంట్ని అన్నారు పాపాన. అదే మెరుగని మీరు రాజులని బ్రాహ్మలని బహిష్కరణ చెప్పటం లేదు. మేము ఎవరికే ధనవంతులని పేద కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అది చెప్పటం లేదు. అంటే పాప దానికి అన్ఫుల్ఫిల్ డిజైర్ ఎంతో కాలానికి నెరవేరింది, స్ట్రగుల్ పడ్డాడు, స్ట్రగుల్ పడ్డాడు, ఎంతో కాలానికి అధికారం వచ్చింది, అధికారం వచ్చేటికి అని మీరు ఎవరంటే అనుకోండి, నేను ప్రెసిడెంట్ అండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఆ పదవిని సంపాదించుకున్నాడు అంటే ఆయన క్యాస్ట్ మర్చిపోయాడు, రిలీజన్ మర్చిపోయాడు, పార్టీ మర్చిపోయాడు, సడన్ గా మీరు ఏమిటండి మీ ప్రెసిడెంట్, ఆయన పేరు కూడా మర్చిపోయాడు, ఆయన డెసిగ్నేషన్ చెబుతున్నాడు అంటే ఏంటి ఆకాంక్ష అలా అనిపిస్తుంది. అదేవిధంగా నువ్వు అరుణాచలం ఇస్తాడా, నీ మీద ఆశ పుట్టించావు, నీ మీద ప్రేమ పుట్టించావు, నీ మీద వేదన పుట్టించావు, కానీ నువ్వు దొరకటం లేదు. నీ మీద ఆశ కలిగించి నువ్వు దొరకకపోతే ఎంతో వేదన పడతాను, ఎంత దుఃఖపడతాను, ఎంతో దైన్యం పడతాను. ఇటువంటి దైన్య స్థితిలోకి నన్ను తీసుకురాకు అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు నేను చాలా దైన్యం పడుతున్నాను, చాలా దీన స్థితిలో ఉన్నాను అరుణాచలేశ్వరుడు. దీనత్వం కాబట్టి ఏమిటి, నీ మీద ఆశ కలిగింది, నీ మీద ప్రేమ కలిగింది, కానీ నా చేతికి నువ్వు దొరకటం లేదు, నా గుండెకి నువ్వు దొరకటం లేదు. నా కళ్ళుతోటి చూద్దామంటే నా అధికారం, నా డబ్బు, నా గొడవే కనిపిస్తాను, కానీ నా కళ్ళకు నువ్వు కనిపించడం లేదు. ఆశ ఉంది కానీ వస్తువు దొరకటం లేదు. అరుణాచలేశ్వరుడు జ్ఞానము లేక నీ ఆశ దైన్యమ్మ పాప, నీ మీద కోరిక వల్ల ఆ కోరిక నెరవేరక నేను దైన్యంలో పడ్డా. రమణ మహర్షి నీ పెండు కుమార్తె అంత అద్భుతంగా చెబుతుంది ఇక్కడ, నిన్ను పొందాలని ఉంది కానీ నిన్ను ఎలా పొందాలో నాకు తెలియటం లేదు. నాకు మోక్షం కావాలని ఉంది కానీ ఆ మోక్షం ఎలా సంపాదించాలో నాకు తెలియటం లేదు. ఆ కుడి ఏంటి నువ్వు చెప్పాలి, ఆ రహస్యం నువ్వు చెప్పాలి, అరుణాచలేశ్వరుని పొందాలి, అంతటి వాళ్ళను అవ్వాలి అని నాకు ఉంది. కానీ నిన్ను పొందే మార్గం నాకు తెలియటం లేదు, మార్గం తెలియక ఉపాయం తెలియక అంటే దైన్య స్థితిలో పడ్డాను. అంటే నాకు జ్ఞానం లేదన్నమాట, నిన్ను ఎలా పొందాలో తెలుసుకునే జ్ఞానం నాకు లేదు. ఆ జ్ఞానం ఉంటే నాకు దైన్యం ఎందుకు, ఆ జ్ఞానం లేని వాళ్ళని నాకు దైన్యం పట్టుకుంది, అదే నేను పీడిస్తాను, అంచేతనే నేను బాధపడుతున్నాను. ఇంత బాధ గురి చేస్తావు అరుణాచలేశ్వరుడు, పోని నన్ను పూర్తిగా వదిలేసావంటే పూర్తిగా వదిలేయలేదు, తలుపు సందిని పెట్టి నొక్కినట్టు నొక్కేస్తున్నావు. నీ మీద ఆశ చూపించావు, నువ్వు దగ్గరికి రావు, నీ మీద కోరిక కలగజేశావు, నా చేతికి దొరకవు. ఇటువంటి అవస్థలు నా బాధను ఏమైనా గ్రహించావు అరుణాచల, నా పోరాటం ఏమైనా గ్రహించావా, ఈ జీవుడు పొందే దీనత్వం, ఈ జీవుడు పొందే వేదన, ఈ దీవుడు పొందే అసహాయత, ఈ నిస్సహాయత నీ ఏమైనా గుర్తించావు అరుణాచలేశ్వరుడా, ఎంత పని చేసావు అరుణాచలేశ్వరుడా, నన్ను ఇలా వదిలేస్తావు అరుణాచలేశ్వరుడా, నాకు పరమార్థ జ్ఞానం ఇవ్వకపోయినా నాకు మార్గం చూపించారు అరుణాచలేశ్వరుడా, మార్గం నువ్వే, గమ్యం నువ్వే అరుణాచలేశ్వరుడా, నాకు గమ్యం వేరు కాదు, మార్గం వేరు కాదు, నువ్వే గమ్యం, నువ్వే మార్గం, నువ్వే ఉపాయం, నువ్వే దేవుడు, నువ్వే భర్తవు, నువ్వే మోక్షానివి, నువ్వే గతివి, నువ్వే స్నేహితుడివి, అన్ని నువ్వే. నువ్వు తప్పించి నాకు ఏం అక్కర్లేదు, నా కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఎక్కడ చూసినా నీ స్వరూపమైన కనిపిస్తాను. అంటే నీకోసం నేను వేదన పడుతున్నాను, నిన్ను పొందితే నాకు వేదం లేదు కదా, ఎందుకు నన్ను ఇలా నలిపేస్తున్నావు, ఎందుకు సఫరింగ్ గురి చేస్తున్నావు, ఎందుకు దుఃఖాన్ని ఇలా పాలు చేస్తున్నావు, మార్గాన్ని చూపించు, ఓ మార్గాన్ని ఓపెన్ చెయ్యి, నా కోసం మార్గాన్ని ఆవిష్కరించు, నేను తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానం నాకు ప్రసాదించు, ఆ పాత్ర నాకు చూపించు, అది పాత్రస్థ పాత్ర, నా కళ్ళకు కనపడదు ఆ మార్గం కానీ అది మార్గమే, అయితే అది అటువంటి మార్గాన్ని నాకు చూపించాలని ఆశ్రయిస్తాడు. జ్ఞానం లేక నిన్ను తెలుసుకునే జ్ఞానం లేక, నిన్ను తెలుసుకునే ఉపాయం తెలియక, నీ దగ్గరికి వచ్చే దారి తెలియక ఇంత వేదన పడుతుంటే నీ మీద ఆశ కొలిది, నిన్నే గమ్యంగా పెట్టుకుని నీకోసమే నేను బతుకుతుంటే, నీకోసమే నేను జీవిస్తుంటే, నీకోసమే మరణించడానికి సిద్ధంగా ఉన్న నన్ను వదిలేసి మార్గం చూపించకుండా నువ్వు దూరంగా నీకేమి తెలియనట్టు నువ్వు తప్పుకు తిరుగుతుంటే ఎస్కేపిజం మంచిది కాదు. నువ్వు నా చెయ్యి పట్టుకుని నువ్వు నాకు దారి చూపించవలసిన అవసరం ఇక్కడ ఉంది. అరుణాచలేశ్వరుడు నాకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా దారి చూపించు, జ్ఞానాన్ని ఇయ్యి, ఆత్మజ్ఞానాన్ని ఇయ్యి, ఆత్మజ్ఞానాన్ని ఇస్తే నాకు ఈ వేదన పోతుంది. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి రక్షించాలి అరుణాచలేశ్వరుడు, నువ్వేదో నా కళ్ళకు కనపడి నాకు దర్శనమిచ్చి రక్షించడం కాదు. ఏదైతే ఫైనల్ ట్రూత్, ఏదైతే మానవుడు తెలుసుకోవాల్సిన అంతిమ సత్యమో,
ఏదైతే పరమార్థమో, దేన్ని తెలుసుకుంటే ఇంక దుఃఖం పుట్టదో, దేన్ని తెలుసుకుంటే దాన్ని మించి ఇంక తెలుసుకోవాల్సింది లేదో, దేన్ని తెలుసుకుంటే సుఖ సముద్రంలో మునిగిపోతాడో, అటువంటి వస్తువు నా హృదయంలోనే ఉంది. అది తెలుసుకునే జ్ఞానం నాకు కలగజేస్తే, జ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం, అది తప్పించి మిగతాదంతా కూడా అజ్ఞానమే. అటువంటి జ్ఞానాన ఆత్మజ్ఞానం నాకు ప్రసాదించు, నువ్వు ఆత్మజ్ఞానం నాకు ప్రసాదించవనుకో, అంతకాలం నాకు రోదన తప్పదు, అంతకాలం వేదన తప్పదు, అంతకాలం జన్మలు తప్పవు, అంతకాలం రోగాలు తప్పవు, అంతకాలం లోకాలు తిరగటం, ఈ రావటాలు పోవటాలు అనేది అంతకాలం తప్పదు, ఈ ప్రయాణాలు తప్పు. ఇవాళ ఈ పరిసరాలు ఉన్నాయి, మన దేహాలు మారతాయి, పరిసరాలు మారతాయి, దేశాలు మారతాయి, కానీ మన అహంకారం మారదు. నీకు మరణం రాకముందే ఈ అజ్ఞానం తొలగించుకోవాలి, నీకు మరణం రాకముందే ఈ అహంకారం తొలగించుకోవాలి. అంచేత నువ్వు మరణించు లోపులో కనుక నువ్వు అహంకారం తొలగించుకోకపోతే మళ్ళీ కొత్త దేహం వస్తుంది, కొత్త వాతావరణం వస్తుంది, కొత్త పరిస్థితులు వస్తాయి. అన్ని సమస్యలను పుట్టించేది అహంకారమే. అంటే అహంకారం అనే సమస్యను ముందు పరిష్కారం చేసుకో. నువ్వెంత ధనవంతు అయినప్పటికీ, నీకెంతో కీర్తి ఉన్నప్పటికీ, నీకెంతో సోషల్ స్టేటస్ ఉన్నప్పటికీ, నువ్వు జ్ఞానం సంపాదించకుండా కనుక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు అనుభవించే నష్టం ఇంత అంత కాదు. ఈ నష్టాన్ని ఎవడో అంచనా వేసి చెప్పలేడు. ఇన్ని సంపాదించినప్పటికీ జ్ఞానం లేకపోతే అని ఒకటి లేని సున్నారు. కంఫర్ట్ వద్దని చెప్పడం లేదు ఇక్కడ ఈశ్వరుడు. నీ కంఫర్ట్ అవసరమే, కానీ కంట్రోల్ ముఖ్యం. నీ మైండ్ లో కంట్రోల్ కానీ లేకపోతే నీకెన్ని భోగాలు ఉన్నప్పటికీ నీ కంఫర్ట్స్ కూడా నీకు దుఃఖాన్ని తీసుకో. అంటే దుఃఖ కారణం ఏది? అజ్ఞానం. అంటే కారణమైన అజ్ఞానాన్ని తీసేసే వరకు దుఃఖం నీకు కూడా వస్తూనే ఉంటుంది. నీ దేహం నశించవచ్చు, నీ దేహం కాలిపోవచ్చు, ఈ దేహాన్ని కాలిస్తే బూడిద అవుతుంది, ఈ దేహాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కానీ అహంకారం కూడా నీ దుఃఖం వస్తూనే ఉంటుంది. జన్మ జన్మలకి దుఃఖం విడిచిపెట్టదు. అంటే దుఃఖానికి కారణమైనటువంటి అహంకారం ఇప్పుడు విడిచిపెట్టావా? నీకు ఆత్మ జ్ఞానం, ఆత్మ సుఖం, ఆత్మ శాంతి, ఆత్మ సామ్రాజ్యం, ఆత్మ వైభవం నీ చేతికి ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే, ఈ దేహంలో ఉండగానే నీకు అందుతాయంటున్నాడు రమేశ్వరుడు. ఎవరు నాచలేశ్వరుడు? శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. దాన్ని ఏ విధంగా అయితే, ఎటువంటి శ్రద్ధ నా హృదయంలో కలిగితే నాకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రద్ధను కూడా నువ్వే నాకు జ్ఞానం కలగజేయడు నాచలేశ్వరుడు. ఎవరు నాచలేశ్వరుడు? తేటి వల్లనే నువ్వు వికసింపలేదని ఎదుట నీళ్ళు తెలియలేదు నాచల. తేనెటీగలు ఏం చేస్తాయట? ఆ పద్మం తెరుచుకున్నప్పుడే అది అడుతుంది. ఆ తేనెటీగ ఏం చేస్తుందంటే, తేనె తీసుకోవడానికి పద్మం ఓపెన్ అయినప్పుడే ఆ తేనెటీగ తేనె తీసుకోవడానికి వెళుతుంది. అది ఓపెన్ అవ్వదు అనుకోండి పుష్పం, అది అక్కడే తిరుగుతూ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళదు. అదేవిధంగా ఒకవేళ నువ్వు అలా చేస్తావా, ఈ రమణ మహర్షి అనే భక్తుడు వికసించలేదు, ఆ సోల్ ఇంకా ఎవరు అవ్వలేదు. అంటే వాళ్ళలోకి మనం ఎలా ప్రవేశిస్తాం, మా హృదయంలోకి వాళ్ళని ఎలా తీసుకుంటాం? అంటే నువ్వు తేనెటీగవా అని పట్టుకు తిరుగుతున్నాడు. ఇక్కడ ఈ పెళ్లి కూతురు ఇక్కడ తిరగబడుతున్నాను. తేనెటీగ అంతే, పువ్వు మట్టికి బాగా వికసిస్తే లోపలికి వచ్చి తేనె తీసుకుని శుభ్రంగా భోజనం చేసి బయటకు వెళ్తుంది. అని తేనెటీగ ఆధ్యాత్మిక వికాసం నాకు లేదని, నాకు భక్తికి సంబంధించిన వికాసం లేదని తేనెటీగ బయట ఎలా తిరుగుతుందో, నాలో ప్రవేశించకుండా నువ్వు దూరం దూరంగా ఎలా తిరుగుతూ ఉంటావు అని నేను నా తెలియదు. అంటే నువ్వు తేనెటీగవా? తేనెటీగ చేసే పని నేను చేయగలను, అంతకంటే నేను ఎక్కువ పని చేయలేనంటే నువ్వు దేవుడు అవుతావా? ఆ పువ్వుని వికసింపజేసే శక్తి తేనెటీగ లేదు. ఆ పువ్వుని వికసింపజేసే శక్తి సూర్యుడికి ఉంది కానీ తేనెటీగకి లేదు. వరుణాచలేశ్వరుడు, తేనెటీగలా నువ్వు ఉండకు. నా హృదయంలో నువ్వు ప్రవేశించాలంటే నా హృదయం ఓపెన్ అవ్వాలి. నా హృదయం ఓపెన్ అయ్యేటట్టు కూడా నువ్వే చెయ్యి. నేను డిజర్వ్ కాకపోతే నేను డిజర్వ్ అయ్యేటట్టు చెయ్యి. ఏ విధంగా నేను డిజర్వ్ అవుతానో ఆలోచించి ఆ రకంగా డిజర్వ్ అయ్యి చెయ్యి. నన్ను వికసించే చేసి నువ్వు అప్పుడు నీలో నన్ను ఐక్యం చేసుకో. అరుణాచలేశ్వరుడా, నీలో నన్ను తీసుకో. ఓ డాక్టర్ దగ్గరికి ఓ పేషెంట్ వెళితే నీకు రోగం ఉందని పొమ్మంటాడా? ఆ రోగానికి వైద్యం చేసి తగ్గించి పంపుతాడు. రోగం ఉంది బయటికి పొమ్మంటే హాస్పిటల్ ఉంది. ఇంకా అరుణాచలేశ్వరుడా, నేను దేవుణ్ణని, నేను ఈశ్వరుడు కిరీటం పెట్టుకున్నా, రక్షించకపోతే, నన్ను బాగు చేయకపోతే, నా హృదయాన్ని వికసింపజేయలేకపోతే, నన్ను ఎవాల్వ్ చేయలేకపోతే, నీకు దేవుడు అనే డిగ్రీ ఎందుకు? నీకు ఆ కిరీటం నా ముఖంలో ఏముందో అర్థం చూపిస్తాను. నువ్వు చెప్పాలా నాలో ఉన్న బాహ్యం? అర్థం చేసి పని నువ్వు చేస్తావా? అర్థం చేసి పని నువ్వు చేస్తే నువ్వు దేవుడు అవుతావా? అర్థం చేసి పని చేయొద్దు నువ్వు. అమ్మ చేసి పని చెయ్యి. అమ్మ ఏ విధంగా అయితే తన బిడ్డకు మంచి ఉపకారం చేస్తుందో, తన డస్ట్ ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తుందో, అదే విధంగా నాలో ఏమన్నా లోపాలు ఉంటే లోపాలు ఉన్నాయని ఆచ్ఛాదించకు, ఎగతాడి చేయకు, ఎత్తి పొరుగు మాటలు మాట్లాడకు, నాలో లోపాలు తీసేయి. నువ్వు నీ అంతటి వాడిని అవ్వటానికి ఎటువంటి సుగుణాలు ఇస్తే నీ అంతటి వాడిని అవుతాను, అటువంటి సుగుణాలు నాకు ఇది అది నాకు తెలుస్తుంది. నాలో ఏదో బలహీనతలు ఉన్నాయని నువ్వు దూరంగా ఉండకుండా నన్ను బాగు చేసి నన్ను రక్షించాలి. నా చాలా నువ్వేమీ బాగుపడలేదు, నువ్వు అభివృద్ధిలోకి రాలేదు అని నన్ను విడిచిపెట్టేయడం కాదు, నేను బాగు చేయడానికి ప్రయత్నం చేయి. అంటే నువ్వు సంకల్పించాలి. నువ్వు సంకల్పించకపోతే నేను సంకల్పించుకోగలనా? నీ ఎందుకు ప్రేమ పుట్టకపోతే నేను ప్రేమించగలనా? నీ ఎందుకు ఇష్టం కలగజేయకపోతే నేను ఇష్టపడగలనా? నీ ఎందుకు నిన్ను తెలుసుకోవాలనే కాంక్ష నా హృదయంలో నువ్వు కలగజేయకపోతే నీ ఎందుకు నాకు కాంక్ష కలుగుతున్నారు? నిన్ను తెలుసుకోవాలనే కాంక్ష ఉంటేనే తెలియబడతావు. ఆ కాంక్ష కూడా నువ్వే కలగజేయి. ఇష్టం లేదని పొమ్మలకు నీ ఎందుకు ఇష్టం కలిగేట్టు చెయ్యి అని నాకు తెలుసు.